ప్రియులైన ఆత్మబంధువులారా, మనుషులందరూ ముముక్షువులు కాదు. ఎవరైతే మోక్షాన్ని సంపాదించాలి, మోక్షాన్ని పొందాలి, పురుషార్థాల్లో చిట్ట చివరిదైనటువంటి ఫైనల్ ఆ మోక్షాన్ని సంపాదించాలా, నిర్వాణ స్థితిని పొందాలి అని మోక్షాన్ని ఎవరైతే సంపాదించాలనుకున్నారో వాళ్ళని ముముక్షువులు అని అంటారు. పూర్వపుణ్యం ఉంటేనే కానీ మనకు ముముక్షత్వం రాదు. అలాగే జ్ఞానం సంపాదించాలనుకునే వాళ్ళని జిజ్ఞాసువులు అంటారు. అంటే ఆత్మజ్ఞానానికి మరొక పేరే మోక్షం, ఆత్మజ్ఞానానికి మరొక పేరే శాంతి, ఆత్మజ్ఞానానికి మరొక పేరే స్వర్గరాజ్యం, ఆత్మజ్ఞానానికి మరొక పేరే వైకుంఠం, అయి ఆత్మజ్ఞానానికి మరొక పేరే నిర్వాణ స్థితి అనే పదాలు చేయడం. క్రైస్తవ మతస్థులు దేన్నైతే స్వర్గరాజ్యం అంటున్నారు, బౌద్ధ మతస్థులు దేన్నైతే నిర్వాణ స్థితి అని అంటున్నారు, దాన్ని హిందువులు మోక్షం అని పిలుస్తున్నారు. అది ఫైనల్, మోక్షం అనేది ఫైనల్. అది మోక్షం ఇంద్రియ మోక్షం అంటే విడుదల అని అర్థం. దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి, శవబుద్ధిలోంచి, ఏదో ఒక దేహంతో, ఒక మనస్సుతోటో, అహంకారంతో తాదాత్మ్యం పొందుతున్నటువంటి మనం విడుదల పొందటం, దానే మోక్షం. మోక్షం అనే శబ్దానికి అర్థం విడుదల అని అర్థం. అహం మృత్యు నుండి విడుదల. ఏదైతే మనం నేను నేను అని అంటున్నామో, మన మనలో ఉన్నటువంటి మనస్సు శరీరం నేను అనదు, శరీరం జడం. ఏ వస్తువుకైతే తాను ఉన్న సంగతి తనకు తెలియదు, దాన్ని జడమని పిలుస్తారు. అయితే మనస్సు మనకు నేను అని చెప్పేది మనస్సు, ఈ దేహము నాదని దేహం చెప్పటం లేదు. ఈ దేహము నాది, ఈ దేహము నేనని మనస్సు చెప్తుంది, కానీ దేహం చెప్పటం లేదు. దేహానికి ఆ చెప్పే శక్తి ఉంటే శ్మశానానికి ఎవరు వెళ్ళరు, అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. దేహానికి తాను ఉన్నాన్న సంగతి తనకు తెలియదు. అందుకే ఈ శవాన్ని పాపం శవం శ్మశానంలోకి తీసుకెళ్తున్నప్పటికీ ఏమనదు, శవం ఏమనదు, శవం శరీరం జడం. ఈ దేహము నాది, ఈ దేహము నేనని మనసు చెప్తాను, లోపల జీవుడు చెప్తున్నాడు, కానీ శవం చెప్పటం లేదు. అని చెప్పి దీన్ని ఎవరైతే లోపల ఈ బియ్యమ్మ తొడుగులకి, దేహానికి, మనస్సుకి, మన తెలివికి, మన బుద్ధికి, ఇటానికి ఎక్కడో లోపల ఉన్న సద్వస్తువు సత్యవస్తువు బ్రహ్మము, ఆ బ్రహ్మము అది ప్యూరెస్ట్, అది అది చాలా పరమ పవిత్రమైనది, ఏకంగా ఉంటుంది, అనేకంగా కూడా ఉండగలదు, అది పరమ పవిత్రమైనది. అది ఆ వస్తువు ఎంత పరమ పవిత్రమైనదో అంత పవిత్రత మనకు చేకూర్చేనే కానీ సదాకారం చెందం, ఆ వస్తువును మనం పొందలేము. అది ఎంత పవిత్రంగా ఉంటుందో, అది ఎంత ఏకాగ్రంగా ఉంటుందో, అది ఎంత నిర్మలంగా ఉంటుందో, ఇది ఎంత నిశ్చలంగా ఉంటుందో, ఆ స్థితిని మనం పొందితేనే కానీ అందులో ఐక్యం కాలేము. అక్కడ దాకా అక్కడ చైతన్య స్థాయిలో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి తేడా ఉంటే అక్కడ స్నేహాలు కుదరవు. వారు చెప్పేది వీరికి అర్థం అవుతుంది, వీరు చెప్పేది వారికి అర్థం అవుతుంది. మనుషుల్లో జ్ఞానం ఆత్మజ్ఞానం దాకా అటించండి, చైతన్యంలోనే కొంతమంది చైతన్య స్థాయి తక్కువ ఉంటే, కొంతమంది చైతన్య స్థాయి ఎక్కువ ఉంటే ఒకరి మాట ఒకరికి అర్థం కాదు. ఇంకేదంటే అవగాహన లోపం వస్తుంది అక్కడ, దానికి కారణం చైతన్య స్థాయిలో తేడా. అట్లప్పుడు భగవంతుడు చెప్పే మాటలు, భగవంతుడి భగవద్గీత మనకు అర్థం అవ్వాలంటే భగవంతుడు అంతర వాళ్ళం అయితే, భగవంతుడికి వ్యక్తిభావం లేదు అటువంటి వ్యక్తి ఇంపర్సనల్ లైఫ్కి, ఆ వ్యక్తిభావం లేని స్థితికి మనకి ఎదిగితే, ఆ స్థాయికి ఎదిగితేనే కానీ మనకు అర్థం కాదు, అవగాహన కాదు, మన అండర్స్టాండింగ్కి అందదు. కృష్ణుడు భగవంతుడు ఆ దేవుడు, దేవుడు చెప్పినటువంటి భగవద్గీత మనం అర్థం అవ్వాలంటే దేవుడు అవ్వాలి మనం. ఆ పరమ పవిత్ర స్నేహం కనుక మనకి ఈ లోకంలో జరిగితే అది పూర్వపుణ్యం ఉంటేనే కానీ అది లభ్యం కాదు. వైకుంఠంలోకి వెళ్ళాక తెలుస్తుంది ఇది ఆ పరమ పవిత్రులతో మనం స్నేహం చేశాం, ఈ వైకుంఠంలో ఉన్న సుఖం కంటే అప్పుడే చాలా బాగుందని ఇప్పుడు తెలియదు, దూడపాలలో ఉండగా తెలియదు, వైకుంఠానికి వెళ్ళాక తెలుస్తుంది, దాంతో పోల్చుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే ఈ సృష్టిలో సత్పురుషుల సహవాసం, మహర్షులతో సహవాసం, మహాత్ములతో సహవాసం, దాంతో సమానమైంది లేదు, దాంతో మించింది లేదు. అయితే సత్పురుషుల సహవాసం వల్ల మీకు అన్యం వస్తే మోక్షం కూడా వస్తుంది. మానవుడు ఒంటరిగా ఈ భూమి మీదకి వస్తున్నాడు, ఒంటరిగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని ఏకాంతవాసం అలవాటు చేసుకోండి. కొంత ఏకాంతవాసం అలవాటు చేసుకుంటే రోజు మనం ఏకాంతవాసంలో కూర్చున్నప్పుడే మన బలహీనతలేంటో తెలుస్తాయి, మన ప్లస్ పాయింట్స్ తెలుస్తాయి, మైనస్ పాయింట్స్ తెలుస్తూ ఉంటాయి. మన మనస్సుని ఏ విషయాలైతే, ఏ వాసన అయితే బాహ్యముఖం చేస్తున్నాయో ఆ వాసన మనం ఏకాంతవాసన వలన తెలుస్తాయి. మనం చేస్తున్న వాసనకి మనకి పోటీ జరుగుతాం. సాధన అనేది ఒక గుర్రి, వాసన అనేది ఒక గుర్రి. ఈ వాసన బలంగా ఉంటే మన సాధన ఓడిపోతూ ఉంటుంది, సాధన బలంగా ఉంటే మన వాసన ఓడిపోతుంది. అయితే మనం ఇది సాధన చేసుకుంటూ సాధన చేసుకుంటే అడిగితే వాసన బలహీన పడుతుంది, బలహీన పడి ఇది నశిస్తుంది. అయితే మనకి సాధన ఎందుకంటే ఏదైతే మనకి ఏ వాసన అయితే మనకి దేహభావాన్ని పెంచుతుందో, ఏ వాసన అయితే లోకభావాన్ని పెంచుతుందో, వాటి నుంచి విడుదల పొందాలి. దీనికి కొంత ఏకాంత వాసం అవసరం. అంచేత ముముక్షత్వంలో, మోక్ష కాంక్ష విషయంలో నిరంతరం మనం మోక్షాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, పరమేశ్వరుని పొందాలి, పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష ఎవరో చెప్పటం వల్ల కాదు, మన లోపల నుంచి రావాలి. ఎవరో చెప్పటం వల్ల మనం చేయటం లేదు, లోపల నుంచి అది ఉబ్బుకి 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 లోపల నుంచి రావటం లేదు. ఎవరో శ్రద్ధగా చదువుకోమని చెప్పటం వల్ల మనం చదువుకోవటం లేరు, మనంతరం మనకు చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలని బుద్ధి కలగటం లేరు. ఆ మోక్ష కాంక్ష లోపల నుంచే రావాలి. ఆ జ్ఞానం కూడా లోపల నుంచే రావాలి, పైనుంచి పోసేది కాదు. జ్ఞానం లోపల నుంచి ఊరేది, అది లోపల నుంచే రావాలి కానీ పైనుంచి పోసేది కాదు. అంటే సత్పురుష సహవాసం ఎందుకంటే వారితో మన సహవాసం ఉన్న జ్ఞానం మనం కూడా సంపాదించాలంటే కాంక్ష మన హృదయంలోంచి వస్తా, కాంక్ష ఎరైజ్ అవుతుంది, ఆ డిజైర్ ఎరైజ్ అవుతుంది. అందుచేత మనకి సత్పురుష సహవాసం అంతకు హోలీ కంపెనీ అంతకు ముఖ్యం. ఆత్మ విచారణకి ఏకాంతం అవసరమా? విచారణ చెయ్యాలండి. విచారణ చేసి నువ్వు ఏం చేస్తావు? విచారణ చేసి ఏదైతే మనం నేనుగా వ్యక్తం అవుతుందో, ఈ దేహమే నేను అనే తలంపు, దేహం మాత్రమే నేను అనేటువంటి తలంపు నుంచి విడుదల పొందటానికి విచారణ, అదే విచారణ అంటే. విచారణ వల్ల విచారణ చేయండి, శరణాగతి మార్గం చేయండి, ప్రపత్తి చేయండి, ధ్యానం చేయండి. ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా, ఏ మతంలో ఉన్నా, ఏ గురువుని ఆశ్రయించినా, ఏ పద్ధతిలో మీరు సాధన చేస్తున్నప్పటికీ ఈ మిథ్యానేలులోంచి అంటే దేహాభిమానులోంచి, దేహబుద్ధిలోంచి, మిథ్యానులోంచి విడుదల పొందటమే జీవిత గమ్యం. ఇప్పుడు మీరు ఈ క్షణంలో, మీ ఇప్పుడు, ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎక్కడో కాదు ఎక్కడే, మీరు దేహాభిమానులోంచి విడుదల పొందితే మీరు అంతటా ఉన్నాము. అసలు చావు అనే దానికి, పుట్టుకనే దానికి, బంధం అనే దానికి, మోక్షం అనే దానికి మాటలకు అర్థాలే లేవు. అని ఇప్పుడే ఇక్కడే మీకు బ్రహ్మం అంతటా ఉంది. ఆ బ్రహ్మానుభవం వచ్చేప్పుడు మీకు అంతటా ఉన్నామన్న సంగతి ఇప్పుడే తెలుస్తుంది, ఇక్కడే తెలుస్తుంది. ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇక్కడే ఇప్పుడే, నవ్వు అండ్ క్లియర్. అయితే ఆ స్థితి మనకు కలగటానికి ఆ టెండెన్సీస్ మనకు అడ్డొస్తున్నాయి, భోగ వాంచ అడ్డొస్తుంది. ఏదో లైఫ్లో ఏదో ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్లో, ఎంజాయ్మెంట్ పెర్ఫెక్షన్ కాదు, మనిషి పూర్ణస్థితిని పొందాలి అనే భావన కంటే ఏదో ఎంజాయ్ చేయాలి, లైఫ్ను ఎంజాయ్ చేయాలి, లైఫ్ను ఎంజాయ్ చేయాలి అనుకోవటం వల్ల మనం ఆ లోచూపు కలగటం లేదు, అంతర్దృష్టి కలగటం లేదు, మనస్సు అనగటం లేదు. మనస్సు అణిగితేనే కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఈ సత్పురుషుడు సహవాసాలు, ఈ గోష్ఠులు, ఈ జ్ఞాన యజ్ఞాలు ఇవన్నీ మనస్సుకు లోచూపు కలగటం కోసమే. ఎంత మీరు ఎన్ని ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, లేకపోతే ఎన్ని శ్రవణాలు చేసినా, ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, మనసు లోపలకు వెళితేనే కానీ లోపల వస్తువు వాడికి సాలకడికి దొరకదు. మీ అందరి హృదయాల్లో నేను ఉన్నానని భగవంతుడు చెప్పాడు. ఆ హృదయం ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలంటే మీ లోచూపు కలగకుండా, మనస్సు అనకుండా, ఇంద్రియాలు అనకుండా, లోపలికి వెళ్లకుండా, అది లోపలన్న వస్తువు లోపలికి వెళ్ళకపోతే మీకు దొరకదు. పైపైన ఈదేవాడికి నీటిలో పడిపోయిన వస్తువు పైపైన ఈదేవాడికి దొరకదు. ఆ నీటిలో ఎంత లోతులో పడిపోయిందో అంత లోతులోకి ప్రాణాన్ని బంధించి, వాక్కుని బంధించి వాడు లోపలికి దిగితేనే కానీ వస్తువు దొరకదు. అంటే మనం కూడా ఉడికే ఆ లోచూపు, మనస్సుకు లోచూపు కలిగేది అనగాలి, మనస్సు అనగాలి. మనస్సు అణిగితేనే కానీ దానికి అంతర్దృష్టి కలగదు. అంతర్దృష్టి ఆ లోచూపు కలిగితే కానీ హృదయం యొక్క లోయల్లో ఉన్నటువంటి సద్వస్తువు, సత్యవస్తువు, ఆ బ్రహ్మం నీ చేతికి అందదవయ్యాలి. ఇంతకీ విచారణకి ఏక విచారణ, దేనికి విచారణ, దేనికి విచారణ? ఏదైతే మనలోంచి నేనుగా వ్యక్తమవుతుందో దాంట్లోంచి విడుదల పొందటానికే విచారణ. అంటే అజ్ఞానంలోంచి విడుదల పొందటం అంటే ఇదంతా నేను చేస్తున్నాను, ఇదంతా అది నేను చేశాను, ఇది నేను చేశానికి నువ్వెవడో చేయటానికి మన వల్ల ఏది అవ్వదు. ఏదో అవుతుంది మన వల్ల అనుకుంటున్నాం, దాంట్లోంచి విడుదల పొందామని. భగవంతుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను అని భగవంతుడితో నేను సెపరేట్ గా ఉన్నాను, ఆ సెపరేట్నెస్ ఉంది కనుక భగవంతుడి కంటే వేరుగా ఉన్నామనే బుద్ధి, ఆ డోయర్షిప్, ఆ కర్తృత్వం నశిస్తే ఇప్పుడే ఇక్కడే అంతటా మేము మనమే ఉన్నాం. చావు పుట్టిట్లనేది కేవలం అది స్వప్న సమానము, అలా బంధము లేదు మోక్షము లేదు అనేటువంటి అనుభవం నీకు ఇప్పుడే ఇక్కడే కలుగుతుంది, అంతటా వ్యాపించున్నాము కలుగుతుంది. అనంతరం అనిస్తుంది అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్బైలిమిటెడ్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్. ఇప్పుడే మిమ్మల్ని ఆ సుఖము శాంతి వరిస్తాయి, మిమ్మల్ని సుఖం దగ్గరికి మీరేయటం కదా, సుఖమే వరిస్తుంది, శాంతి వరిస్తుంది. అతిది అయ్యా శాంతి, ఆ శాంతి బాహ్య వస్తువుల మీద కానీ, విషయాల మీద కానీ, సంఘటనల మీద కానీ, మనుషుల మీద కానీ ఏమీ ఆధారపడి ఉండదు. వారి మీద, వీరి మీద, వారు అలాగన్నారండి, వీరు అలాగన్నారండి, అసలు వారు వీరు ఉంటే కదా, వారు అన్నారంటే వారి అహంకారం అలా ఉంది, మీరు అన్నారంటే మీరు అహంకారం ఉంది, అదే వారి మీరు ఎవరున్నారు, ఉన్నది ఒకటే వస్తువు, వారు ఇలాగన్నారు, ఇలా ఇలాగన్నారు అంటే నీకు ఓచూపు దాకా ఇలా అనుకుని వారు లేరు, వీరు లేరు, ఉన్నది ఒకటే. వారు ఉన్నారు, వారు ఎలాగున్నారు, వారు అలా ఉన్నారు, అలాగ ఉన్నారు, ఉన్నది ఒకటే వస్తువు. నిజమనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. ఆ నిజం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. దానికి కొంత నిగ్రహం అవసరం, నీ క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేకపోతే, నిగ్రహం లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళలేవు, లోపలికి దిగలేవు. ఏమీ అక్కర్లేదు, మన శరీరం చనిపోయే లోపల ఒక అంగుళం లోపలికి వెళ్తానికి మీరు ప్రయత్నం చేయండి. లోపల ఉన్నటువంటి జ్ఞానం యొక్క వైపు మీకు తెలుస్తుంది. ఒక అంగుళం మీ మనసు యొక్క లోపలికి ఒక అంగుళం కనుక జరిగితే ఆ లోపల ఉన్నటువంటి వెలుగు, ఆ గుండెలో ఉన్న వెలుగు మీకు ప్రత్యక్షం అవుతుంది. వ్యక్తి ఎప్పుడూ ఒంటరి వాడే, ఏకాంతాన్ని లోపలే కనుగొనాలి. ఈ ఏకాంత భాషం అంటే నువ్వు ఒంటరిగా కూర్చుని మనస్సు అణిగినప్పుడు నీకు ఏకాంత భాషం వస్తుంది. ఒక మనిషికి విషయ చింతన లేదనుకోండి, లోకవాసన లేదనుకోండి, దేహవాసన లేదనుకోండి, లక్ష మంది మధ్యలో కూర్చున్నాడు అనుకోండి, వాడు అనుకుంటే ఎవరు లేదు, నేను ఒక్కడనే కూర్చున్నాను. మనకి ఎడపడా దాపడా లోపల బయట ఈ బుద్ధి పోవాలి, ఈ పాడు బుద్ధి పోవాలి. మనకు గడపడా దాపడా లోపల బయట ఈ పాడుబుద్ధి, లోపల 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 బయట బయట లోపల ఈ పాడుబుద్ధి అనేది కాదు, నీకు ఏకాంత వాసన అక్కడి నుంచి వస్తుంది. లోపల బయట అనేది అహం వృత్తికి అహంకారం అనుకుంటుంది. ఈశ్వరుడికి లోపల అనేది బయటకే. అయితే భగవంతుడు ఏమన్నాడు, మీ అందరి హృదయాల్లో ఉన్నానన్నాడు. అంటే బయట లేడా, బయటే ఉన్నాడు. నీ హృదయంలో ఎందుకున్నాడు అంటే నీకు కేంద్రం చూపించడానికి చెప్పాడు. నువ్వు ఎక్కడున్నాననుకుంటున్నావు, లోపల ఉన్నాననుకుంటున్నావు అంటే నీకు కేంద్రం చూపించడానికి లోపల నీ హృదయంలో ఉన్నానని చెప్పాడు. కానీ మిగతా చోట్ల లేదని కాదు, అంతటా ఉన్నాడు. ఆయన నేను చూడటంతో లేదు. అయితే అంతటా ఉన్నాడన్న సంగతి నీకు అనుభవంలోకి రావటం లేదు. ఆయనకంటే వేరే వేరుగా ఉన్నావు. వేరు, ఆ వేరు బుద్ధి పోతే మనకి ఎప్పుడే జ్ఞానం కలుగుతుంది. మనకు ఉన్నట్లు వేరు బుద్ధి నశిస్తే, ఆ సెపరేట్నెస్ కనుక నశిస్తే ఇప్పుడే జ్ఞానం కలుగుతుంది. ఏకాంత వాసన మనిషి మనస్సులోనే ఉంది. ఏకాంత వాసన నీ లోపల ఉంది, బయట లేదు. ఏకాంత వాసన అంటే వేరే ఎక్కడో ఉందనుకోక నీ లోపల ఉంది. నీ బంగారం అంటే లోపలే ఉంది. నిజమైన బంగారం నీ హృదయంలోనే ఉంది. ఎక్కడో బయట ఏదో ఉందనుకుంటున్నావు, బయట ఎక్కడో ఉందనుకుంటున్నావు, ఇదనుకుంటున్నావు. తీర్థయాత్రలు ఎందుకు చేయాలంటే చేసిన తర్వాత, తీర్థయాత్రలు చేసిన తర్వాత తెలుస్తుంది ఎక్కడ ఏమి లేదు అంతా మన హృదయంలో ఉండదు. అందుకు చేయాలి తీర్థయాత్రలు. కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, అక్కడేదో దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, తిరగా తిరగా కొంతకాలం కాళ్ళు లాగాక ఎక్కడో ఉన్నాడు దేవుడు అనుకున్నాం, ఎక్కడే ఉందే అని తెలుసుకోవడానికి తీర్థయాత్రలు చేయాలి. ఎప్పుడున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా సమానంగా యూనిఫామ్ గా ఉండగలిగితే కరెక్ట్ స్టేట్ కానీ, హెచ్చు దగ్గర ఉంటుంది కరెక్ట్ స్టేట్ కాదు, అప్సోల్ డౌన్స్ ఉంటుంది కరెక్ట్ స్టేట్ కాదు, యూనిఫామ్ గానే ఉండాలి. ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పని విడిచిపెట్టకండి. రామకృష్ణుడు చెప్పాడు, పని మిమ్మల్ని విడిచిపెట్టాలి కానీ పని మీరు విడిచిపెట్టకూడదు. పని మీరు బలవంతాన్ని విడిచిపెట్టేస్తే భగవంతుడు ఈ పని వచ్చి జన్మలో మీ చేత చేయిస్తాడు. నీ భగవంతుడు ఏ పని అయితే నీకు కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా చేస్తూ చేస్తూ ఉంటే నీకు స్వేచ్ఛ కలుగుతుంది, స్వాతంత్ర్యం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఆ పని కనుక విడిచిపెట్టేస్తే నీకేమొస్తుందంటే స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సోమర్థనం మిగులుతుంది. పని ద్వారా ఫ్రీడమ్ సంపాదించాలి. పనిలోంచి ఫ్రీడమ్ వస్తుంది. ఎన్ని పనుల మధ్యలో కూడా మీరు మనశ్శాంతి ఉండొచ్చు. యుద్ధ మధ్యంలో కృష్ణుడు ఫైట్గా ఉన్నాడు అంటే ఏమడయ్యాడు. ఈ గౌరవాలకి, అగౌరవాలకి, ద్వంద్వాలకి అతీతుడు కాని వాడికి జ్ఞానం కలగదు. అంటే మనకి ఎంత కొంత ప్రిపరేషన్ లేకపోతే మోక్షం రాదు, ఆ నిర్వహణ స్థితి కలగదు. షిరిడీ సాయిబాబా చాలా ప్రాక్టికల్ మ్యాన్. వచ్చిన వాళ్ళు ఎక్కువ వాళ్ళకి కొన్ని సంఘటనలు క్రియేట్ చేసి వాళ్ళ మోక్షాన్ని వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేస్తాను కూడా బాబా తనకు ఒక మాట చెప్తాను నేను. ఒకసారి ఒక దానికి ఏంటంటే, వాడు ఒకడు పరమలోది, వాడు పరమలోది, వాడు ఏమన్నాడు ఏమనుకున్నాడు, బాబా దగ్గర బాబా గురువు గురువు అంటున్నాడు, బాబాని వెళ్ళి మోక్షం అడుగుదాం, మోక్షం అడిగితే ఆయన ఇచ్చేస్తాడు అని అందరూ బాబా గురు బాబా దేవుడు దేవుడు అనుకుంటున్నారు అని బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బాబా గారికి వెళ్ళి ఏమన్నారంటే అతనికి ప్రిపరేషన్ ఏం లేదు, సాధన లేదు. వీరికి అడిగి బుక్ చేసుకుందాం అనుకుంటున్నాడు, బాబాని వెళ్ళి అడిగి బుక్ చేసుకుందాం అనుకుంటున్నాడు. వాడి జేబులో 1000 రూపాయలు ఉన్నాయి. వాడి జేబులో బాబా దగ్గరికి వెళ్ళేప్పటికి వాడి జేబులో 1000 రూపాయలు ఉన్నాయి. వాడు వచ్చి ఏమన్నాడంటే, బాబా మీ అనుగ్రహంలో నాకు మోక్షం కావాలని, నాకు మోక్షం మీరు దయచేయాలని చెప్పాడు. మోక్షం అనుగ్రహించాలి, మీరు మౌనాన్ని అనుగ్రహించాలి, మీ దయని అనుగ్రహించాలి, శాంతిని అనుగ్రహించాలి, మాటలు నేర్పండి, మాకు మోక్షం అనుగ్రహించాలి మీరు మాకు అని బాబాను అర్థించాడు. బాబా ప్రాక్టికల్ మేనేజ్మెంట్ ఎందుకు చెబుతున్నానంటే, అంటే బాబాయ్ ఏం చేశాడంటే ఒక భక్తుని దగ్గరికి పిలిచాడని ఎదురుకున్నాను. ఎవరైనా ఫలానా నాకు ఇప్పుడు 5 రూపాయలు అవసరం వచ్చింది, ఒక 5 రూపాయలు అవసరం వచ్చింది, ఫలానా వాడి దగ్గరికి వెళ్ళి ఆ సిరిడీలో ఎవరు అడ్రస్ ఇచ్చినారా, బాబా గారికి 5 రూపాయలు అవసరం వచ్చింది అడిగి తీసుకురాన్నాడు. ఎవడైతే ఆయన భక్తులు ఎవడైతే ఇంటికా లేడో వాడి ఇంటికే పంపాడు. మీరు అర్థం చేసుకోండి, బాబా ప్లాన్ చూసుకోండి. సరే వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళి ఏమో బాబాను వాడిని పంపేవాడు ఊళ్ళో లేరట, వాళ్ళ ఇంటికాడే లేడు, ఇలా నువ్వు 5 రూపాయలు అడిగితేమన్నావు, వాడి ఇంటికా లేడు అంటే మరి ఏమి లేదు, రిక్తహస్తాలతో వచ్చాను, అయ్యో పాప ఇంటికా లేడా అని ఇంకొకటి ఇంటికి పంపాడు. ఎవడైతే ఇంటికా లేడో ఆడింటికి మళ్ళీ చూసి పంపించాడు. ఆడింటికా లేడు నీకు తెలుసు, ఎవరికి బాబాకి తెలుసు, వాడు వెళ్ళాడు. ఏమన్నా వీడి ఇంటికా లేడు, వాడి ఇంటికా లేడు, నీకు 5 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి, వాడుంటే ఆడు ఇది వాడేవచ్చు, ఈడుంటే ఈవిడ వచ్చు, వీడి ఇంటికా లేడు, వాడి ఇంటికా లేదు, మీ భక్తులు మీరు చెప్పిన భక్తులు ఇద్దరే పోయి ఇళ్ళ కాదు లేరు అన్నాడు. ఇవన్నీ వింటున్నాడు. ఎవడో నీ మోక్షం కావాలనుకున్నాడు. ఆడి జేబులు ఎంత ఉంది, 1000 రూపాయలు. ఆశ్చర్యం ఏంటండి, బాబా ఎందుకు వాడింటికి వీడింటికి పంపడం ఏంటి, నా జేబులో 1000 రూపాయలు మీరు అడిగితే 5 రూపాయలే, 5 రూపాయలే కదా, 5 రూపాయలు తీసి వాడు ఏమంటారు, పరమ లోపలి వాడు. వాడికి ఏం కావాలండి, మోక్షం కావాలంటున్నాడు. అప్పుడు బాబా బాబా దగ్గర రమ్మని చెప్పి, ఏమయ్యా 5 రూపాయల కోసం నాకు అవసరం వచ్చింది, వాడి దగ్గరికి పంపాను, వీడి దగ్గరికి పంపాను, నీ జేబులో 1000 రూపాయలు ఉండని నాకు తెలుసు, ఇప్పుడు బాబా నీకు 1000 రూపాయలు 5 రూపాయలే కదా నీకు కావాల్సిన నాకు ఇస్తున్నా, ఇవ్వటం 5 రూపాయలు కాగితే ఎప్పుడైన వాడు మీకు మోక్షం కావాలా, 5 రూపాయలు త్యాగం చేయలేవు, 5 మీ దగ్గర చూస్తే జేబులో 1000 రూపాయలు ఉంటే 5 రూపాయలు నువ్వు త్యాగం చేయలేవు, నువ్వు దేహబుద్ధి ఏం త్యాగం చేస్తావు, అహంభావం ఏం త్యాగం చేస్తావు, అహంకారి అజ్ఞానాన్ని ఏమి త్యాగం చేస్తావు, కర్తృత్వ బుద్ధిని ఏమి త్యాగం చేస్తావా, నీకు మోక్షం ఏంటి ఏంటి రమ్మన్నాడు. బాబా దగ్గర గొప్పతనం ఇది, ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు 5 రూపాయలు నీ జేబులో, 1000 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఇవ్వలేకపోతున్నావు, కానీ మోక్షం కావాలంటున్నావు, ఈ పరస్పర విరుద్ధంగా నీకు త్యాగబుద్ధి లేదు, త్యాగి కాని వాడికి జ్ఞానం కలగదు, త్యాగి కాని వాడికి మోక్షం లేదు, తాను ఏదైతే కాదో దాన్ని విడిచిపెట్టకుండా దాంట్లోంచి వేరు పడకుండా వాడికి మోక్షం రాదు. నీ దగ్గర డబ్బున్న మాట నిజమే, కానీ డబ్బు మటుకు నువ్వు కాదు, నువ్వు కానీ డబ్బుని విడిచిపెట్టలేకపోతున్నావు, ఎంత చేస్తే 5 రూపాయలు విడిచిపెట్టలేకపోతున్నావు. మీరు గృహస్థురా లేకపోతే సన్యాసానికి ముఖ్యం కాదు, నువ్వు మనస్సు అనగా సన్యాసం పుచ్చుకున్న వాడికి మనస్సు అనకపోతే వాడికి ఏమి రాదు. మనకు నీ బట్టను బట్టలే మనస్సు అనగాలి, మనస్సు అనగితే నీకు అప్పుడు శాంతి దొరుకుతుంది. ఎర్ర బట్టలు వేసుకున్నా లేదా కాషాయ బట్టలు వేసుకున్నా దాని వల్ల బట్టల వల్ల ఏమి రాదు అయ్యా, నీకు రావాల్సినంత మనస్సు అడిగితే మనసు అప్పుడు నీకు శాంతి దొరుకుతుంది. అడవిలో ఉన్నా ఇంటికాడ ఉన్నా, అడవిలో ఉంటామనుకో నీ మనసు బయటకు విచరిస్తుంది అనుకో అప్పుడు నీకు శాంతి దొరకదు, ఇంటికాడే ఉంటామనుకో మనసు అణుకుతుంది అనుకో శాంతి దొరుకుతుంది. నువ్వు ఇంటికాడ ఉన్నావా అడవిలో ఉన్నావా ముఖ్యం కాదు అయ్యా, నీ మనస్సుకి ఎంతవరకు లోపలకు వెళుతుంది అది చూసుకోవాల్సి, లోపలన్నీ మనసులో ఉన్నాయి అంటే దాన్ని ఎంతకొంత నిగ్రహించుకోవాలి. మనో నిగ్రహం లేకపోతే మనస్సుకి వెనక్కి జరగదు. అంటే నీకు మనో నిగ్రహం అవసరం, ఏకాంతం మనసుకు సంబంధించినది అయ్యా. ఆ మనసుని కనుక పరచబడితే, నీ మనసును పరచబడితే ఎక్కడున్నా నువ్వు ఏకాంతంగా ఉంటావు. లోపల నీకు వాంఛలు ఎక్కువనాయనుకో, కోరికలు ఎక్కువనాయనుకో, ఎక్కడికి వచ్చినా నువ్వు ఏకాంతంగా ఉండలేవు. ఇంచుడు నీ కోరికలు ఏకాంతంగా నేను ఉండనివ్వు, నీ వాసన ఏకాంతంగా నేను ఉండనివ్వదు. అంటే విరాగం ఎప్పుడు వైరాగ్యం ఉన్నవాడు, వైరాగ్యమే జ్ఞానికి వైరాగ్యమే సంపద. ఇంటికాడ మీ ఇంటికాడ ఉన్న మనుషులు బుద్ధిమంతులైతే అది కూడా సంపదే. బుద్ధి కూడా పవిత్రమైన బుద్ధి, ఏకాగ్రమైన బుద్ధి అది కూడా సంపమే, నిర్మలమైన బుద్ధి అది కూడా సంపమే. వైరాగ్యం అంటే వైరాగ్యం కలగటానికి భగవంతుడు కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్క శరీరంలో కొంత దూరం వెళతాం, ప్రోగ్రెస్ అక్కడితో ఆగిపోతాడు. అప్పుడు భగవంతుడు శరీరాన్ని మారుస్తాడు, శరీరాన్ని మారుస్తాడు, కుటుంబాన్ని కూడా మారుస్తాడు. కొంతమంది చూడండి ఏమీ లేకపోయినా చాలా హోమకనంగా ఉంటాడు, ఇచ్చే కుటుంబం నుంచి వచ్చేటువంటి ఐశ్వర్యం. కొంతమంది ఏమైనా చదువు లేకపోయినా ధనం లేకపోయినా హోండాతనంగా ఉంటారు, అయితే కుటుంబం యొక్క ఔన్నత్యం. అలాగే భగవంతుడు కూడా ఏం చేస్తాయంటే మీకు కొంత శరీరంలో కొంత దూరం చేస్తే కొంత ప్రోగ్రెస్ మీకు రాదనుకోండి, అప్పుడు మీ శరీరాన్ని మార్చేస్తాడు, కుటుంబాన్ని మారుస్తాడు, మళ్ళీ ఆ కొత్త శరీరం ద్వారా మీరు పొందవలసిందేదే పొందుతారు. అంటే వాంఛన వాడెవడు ఏకాంతంగా ఉండలేడు, లోపల కోరికలు లేనివాడు, డిజైర్ లేనివాడు ఎక్కడ ఉన్నా కానీ ఏకాంతంగా ఉండగలడు, డిజైర్ ఉన్నవాడు కోరుకున్నవాడు ఎక్కడ ఒంటరిగా ఉన్నా కానీ వాడు ఏకాంతంగా ఉండలేడు, విరాగం ఇప్పుడు ఏకాంతంగా ఉంటాడు. వైరాగ్యము జ్ఞానము రెండు సమానం అన్నాడు. నిన్ను విడిచిపెట్టకుండా ఉండటం జ్ఞానం, నీ మనస్సు ఎక్కడ ఓడకుండా ఉండటం వైరాగ్యం, నువ్వు నువ్వుగా ఉండటం జ్ఞానం. నీ మనస్సు ఎక్కడా ఓడకూడదు, అది వైరాగ్యం. రెండు సమానం. జ్ఞానం వేరు వైరాగ్యం వేరు మనం అనుకుంటాం, కానీ ఇప్పుడు రెండు సమానం. నీవు నీవుగా ఉన్నప్పుడు నీ మనస్సు ఎక్కడా ఓడదు. అందుకే భగవంతుడు రిపీటెడ్గా ఆత్మను చింతించు అన్నాడు. ఆత్మ నిరంతరం ఆత్మను చింతిస్తుంటే, దైవాన్ని చింతిస్తుంటే మనస్సు నశిస్తుంది. ఆత్మను చింతించడం వల్ల నీకు సహజంగానే వైరాగ్యం కలుగుతుంది. మన మనస్సు ఏదో విషయాన్ని చింతించకుండా ఉండలేదు. విషయాలన్నా చింతిస్తుంది, లేదా ఆత్మనైనా చింతిస్తుంది, దైవాన్ని చింతిస్తుంది. మన దైవ చింతన లేదనుకోండి, మన విషయాన్ని చింతిస్తున్నామో ఎవరో చెప్పక్కర్లే, తెలుస్తూనే ఉంటుంది. బాగా అర్థం చేస్తాం. ఆత్మను మనం చింతించడం లేదనుకోండి, దైవాన్ని చింతించడం లేదనుకోండి, తెలియకుండా విషయ చింతనలోకి విడిపోతాం మనం. విషయాన్ని చింతిస్తుంటే దైవాన్ని చింతించదు మనస్సు, దైవాన్ని చింతిస్తుంటే విషయాల వైపుకి వెళ్ళదు. అంటే మనస్సు రెండు పనులు ఒకేసారి చేయడం, ఏదో ఒక పనే చేస్తూ ఉంటుంది. ఆత్మచింతన లేకపోతే విషయ చింతన. అధ్యాసం వైరాగ్యం భగవంతుడు చెప్పాడు కదా గీతలో. నా మనస్సును ఎలా నిక్కడించుకోమంటావు అని అర్జునుడు అడిగితే, దానికి రెండు ఉపాయాలు ఉన్నాయి, ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, అభ్యాసం చేయగా చేయగా నీకు సహజం అవుతుంది. మొట్టమొదటిలో కొంచెం అది అభ్యాసం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత ఏదైతే అభ్యాసం చేస్తున్నావు అది నార్మల్ అవుతుంది, న్యాచురల్ అవుతుంది. అభ్యాసం ద్వారా అవే వైరాగ్యం ద్వారా నీ మనస్సును నియమించుకోవచ్చు అయ్యా, నీ మనస్సును కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే నీ పనిని నిబంధించదు, పని ఏదో బంధించేస్తున్నాను అనుకుంటున్నావు, పని బంధించదు. అసలు ఇంకోటి కర్తృత్వ బుద్ధి, అది నేను చేశాను ఇది చేశాను, దాన్ని కర్తృత్వ బుద్ధి అంటారు. ఈ కర్తృత్వ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే అజ్ఞానంలో నుంచి వస్తుంది. దుఃఖ కారణం బయట లేదు, దుఃఖ కారణం లోపల ఉంది. ఆ దుఃఖ కారణం, దుఃఖ కారణానికి ఏంటి, ఆ దేహగతమైన లేదు, మనోగతమైన దుఃఖానికి కారణం. ఆ మనోగతమైన నేనే మన వేదాంత పరిభాషలో కర్తృత్వ బుద్ధి అంటారు. ఆ మనోగతమైన నేను నశిస్తే వాడికి దుఃఖం లేదు. అంటే ఆ మమకారంతో చేసే పని బంధం అయ్యారు. ఈ మమకారంతో ఏ పని చేసినా నేను బంధిస్తుంది. మమకారంతో పని చేస్తే నీకు అశాంతి వస్తుంది, కానీ మమకారం లేకుండా పని చేస్తే నీకు అశాంతి రాదు. లేదా అహంకారంతో పని చేస్తే నీకు అశాంతి వస్తుంది, కానీ అహంభావం లేకుండా పని చేస్తే నీకు అశాంతి రాదు. అయ్యా, నీకు ఆ మమకారం ఉన్నవాడే పని చేత బంధింపబడతాడు, మమకారం లేనివాడు పని చేసినా బంధింపబడ్డాడు, చేసినా చేయని వాడుతో సమానం మమకారం లేనివాడు. అంటే అది ప్రభావితం చేయదు అయ్యా. లోపల నీకు కర్తృత్వ బుద్ధి ఉన్నప్పుడు బయట సంఘటనల వల్ల నీకు ఆటి ప్రభావం నీ మీద పడుతుంది, కానీ లేకపోతే నీ మీద ఏ ప్రభావం పడదు. ఉదాహరణకి నీకు దేహబుద్ధి ఇప్పుడు నశించింది అనుకోండి, శవబుద్ధి నశ అంటే దేహానికి పరిమితమైన బుద్ధి నశించింది అనుకోండి. ఉదాహరణకు లోకంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, ఏ ప్రభావం కూడా నీ మీద పడబెట్టింది. ఎంత గొప్ప సబ్జెక్ట్ చూడండి, దేహాభిమానం నశించిన వాడికి లోకంలో ఏ సంఘటన కూడా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మంచి అవచ్చు చెడవచ్చు, వాడికి శరీరం చనిపోయినా, వాడి శరీరం చనిపోయినా, ఇంకోటి శరీరం చనిపోయినా, వాడికి వాడు మంచిని తాగినట్టే ఉంటుంది. వాడు చావు అంటే అది గొప్పదేం కాదు. మనం మంచిని తాగుతున్నాం, అన్నం తింటున్నాం, స్నానం చేస్తున్నాం, ఎవరైనా బంధువులు వస్తే మాట్లాడుతున్నాం, ఏ మన పని ఏదో మన ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటున్నాం, లేకపోతే వ్యవసాయం వెళ్ళి చేరు చూసుకుంటున్నాం, ఇవన్నీ పనులే. అలాగే చావు అనేది కూడా పని, అంతకంటే ఏం లేదు. కానీ ఆ పని ఎప్పుడు చేస్తాం, చివరి చేస్తాం. అంటే అన్ని పనుల్లోనే ఇబ్బంది, వాటర్ తాగినట్టే చనిపోవటం పడం, అవి తీసుకున్నట్టే స్నానం చేసినట్టే, జీవితంలో అనేక పనులు చేస్తున్నాం. ఈ చావు అనేది కూడా పని, అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడో ఆ శరీర యాత్రలో చివరి జరుగుతుంది. పని నువ్వు చేస్తున్నావు ఎందుకు అనుకుంటున్నావు, పని నువ్వేమి చేయటం లేదు. అయితే నీకు నేను కర్తను అనుకోవటం అని నీకు ఎలా అనిపిస్తావు, నేను పని చేయను, నువ్వు కర్తవు కాదు, నీ వల్ల ఏమీ అవ్వదు, నీ వల్ల ఏమీ అవ్వదు, ఏదో అయిపోతుందని అనుకుంటున్నావు, ఏది అవ్వదు. ఆ విషయం అది గుర్తించడమే జ్ఞానం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడవులు పరిచారనుకోండి, అది నీకేమొస్తుంది, ఏమొస్తుంది నీకు, దుఃఖం వస్తుంది. కారణం ఏంటి, అడవుడు పరిచినాడు దేవుడు అనే సంగతి నీకు తెలియదు. ఆ లోపల నుంచి నీకు అగౌరవం పరచడం సంఘటన ఎందుకు, అగౌరవం సంఘటన ఎందుకు పెట్టాడంటే మీ మనసుని లోపల గెంటికి వెళ్ళటం కోసం. ఎక్కడ సన్నివేశం క్రియేట్ చేస్తాడు, అగౌరవంలోనూ ఏమి లేదు, గౌరవంలోనూ ఏమి లేదు, ఇవన్నీ ద్వైతమే. ఒకళ్ళు గౌరవం వస్తున్నంత పని చేస్తారు, దాని చేత కూడా నువ్వు బంధం పడతావు. మీరు ఇంటికి వెళ్ళి ఒక విషయం బాగా ఆలోచించండి, మనం చనిపోయే వరకు ఏదో పని చేస్తూ ఉంటాం, చనిపోయే వరకు ఏదో పని చేస్తూ ఉంటాం, చేస్తే ఇష్టంతో చేస్తాం, లేకపోతే అయిష్టంతో చేస్తాం. ఇష్టం లేకుండా అనిష్టం లేకుండా భగవంతుడు ఈ పని చెప్పారు కాబట్టి చేద్దామని మనలో ఎంతమంది అన్నారు? వాడికి విజ్ఞానం కలదు. నీ ఇష్టాన్ని అనిష్టాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టు, ఇది భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అంతే అని. అలా పని నీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. అలా పని చేసిన వాడికి జ్ఞానం కలదు. నువ్వు వాడు కర్మయోగి, వాడు ఏమవుతాడు? కర్మయోగి. వాడు మరణించేటప్పుడు కూడా యోగ్యనే మరణిస్తాడు, రోగిగా మరణించడు. కానీ మనం అలా ఒక్క పని కూడా చేయం. చేస్తే ఇష్టంతో చేస్తాం, లేకపోతే అయిష్టంతో చేస్తాం. ఈ కర్మ మనం చుట్టుకుంటుంది. ఈ కర్మ సిద్ధాంతం అది. ఇది మనం డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో రోజు మనం మీ బట్టలను మీ శరీరాన్ని మీరు ఎలా వాచ్ చేసుకుంటున్నారు, మామూలుగా మీ ఇంట్లో జరిగిన సంఘటనలు ఎలా చూసుకుంటున్నారు, అలా మీ మనసులో ఏం జరుగుతుందో చూసుకుంటే మీకే తెలుస్తుంది, మీకు అనుభవం కలుగుతుంది. అంటే జ్ఞాని కర్తృత్వం లేని వాడు పని చేసినా వాడు పని చేస్తున్నాడని అనుకుంటున్నావు, కానీ నేను పని చేస్తున్నానని వాడు అనుకోవడం వాడు దేవుడు చేతులు పనిముట్టు మాత్రమే. కృష్ణుడు కూడా పని చేస్తున్నాడు నువ్వు చూసి నీ కళ్ళకు ఎలా అనిపిస్తుంది, ఆయన చేసినే చేయని వాడితో సమానం. ఇంకేది అక్కడ కర్త లేడు. మనసు ఉన్నప్పుడు డిస్టర్బెన్స్, అక్కడ డిస్టర్బెన్స్ ఏముంటుంది? ఏం లేదు అసలు. అక్కడ ఉన్న నేను దేహగతమైన నేను కాదు, ఆత్మగతమైన నేను. నీకు అనుభవం కొన్ని రవ్వంతా ముళ్ళంతా చింతాకంతా అనుభవం ఇప్పుడు వస్తే ఇప్పుడే తెలుస్తుంది మనం అంతటా ఉన్నాం. చైతన్యం అంతటా ఉంది, చైతన్యం అంతటా ఉంది. దానికి పుట్టుక లేదు, చావు లేదు. అది నీవై ఉన్నావు, అదే నీవై ఉన్నావు. అదేమి నువ్వు కనిపెట్టక్కర్లేదు. అంతగా ఉన్నదాన్ని నువ్వు కనిపెట్టడానికి ఏం కనిపెట్టక్కర్లేదు. నీ శవబుద్ధి నుంచి బయటకు రావటం అదే సాధన. కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, అర్జునుడు నీకు నేను కొత్తగా ఏం చెప్పటం లేదు. అదండి వాడు దేవుడు. అర్జునుడు నేనేం కొత్తగా నీకేం చెప్పటం లేదు. పూర్వంచి వేదాలను అన్నీ చెప్పి ఉన్నాయి. ఆ వేదాల్లో ఉన్న సారమే, ఉపనిషత్తులు ఉన్న సారమే నేను చెప్తున్నాను భగవంతుడికి. నేనేది కనిపెట్టానంటాడు ఏంటి? కనిపెట్టాను మీరే, మీరు అహంకారం అని కనిపెట్టింది. ఆత్మవిద్య మరుగుపరిపోయింది కాబట్టి నీకు బోధిస్తున్నాను, కానీ కొత్తగా నేనేం కనిపెట్టి చెప్పటం లేదు. భగవంతుడు చెప్పాడు, అందుకే నీకు ఏం లేదు. మనం కొత్తగా కనిపెట్టక్కర్లేదు. శాస్త్రము అనే విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే సరిపోదు. అది సాధన యొక్క ప్రయోజనం. అంటే అహంకారం ఏం చేస్తుందంటే అది రూపంలో ఉంటుంది అనుకోండి, అది ఈ రూపంలో ఉందని మీరు కనిపెట్టారనుకోండి, మీరు కనిపెట్టిన రూపాలు కూడా ధరిస్తూ ఉంటుంది. మీరు కనిపెట్టలేని రూపాలు కూడా అహంకారం ధరిస్తూ ఉంటుంది, అజ్ఞానం ధరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమో ఈ రూపాన్ని పట్టుకుంటుంది, రాబోయే జన్మలో ఆ రూపాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు చూస్తే ఎన్ని రూపాలు మారుతుంది ఈ అహంకారం. రూపాన్ని మారుస్తున్న కానీ అహంకారం, దాన్ని చనిపోయే వరకు ఏదో రూపం ఉండాలి. రూపం లేకుండా అది ఉండలేదు. దేహం లేకుండా ఉండలేదు, నామం లేకుండా ఉండలేదు, రూపం లేకుండా ఉండలేదు, దేవుడు లేకుండా ఉండలేదు, ఏ లోపం లేకుండా ఉండలేదు. అది స్వతంత్రంగా ఉండలేదు అహంకారం. ఏదో రూపాన్ని పట్టుకుని నామాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అహంకారానికి ఫుడ్ చెప్పలేదు. ఎక్కడి నుంచి చేస్తే విషయ చింతనే అహంకారానికి ఫుడ్ చెప్పలేదు. విషయ చింతన వల్ల అహంకారానికి ఫుడ్ అందుతూ ఉంటుంది. విషయ చింతన ఎక్కడి నుంచి వస్తుంది? రూప బుద్ధిలోంచి, నామ బుద్ధిలోంచి వస్తుంది. అంటే మన రూపంలోంచి, మన నామంలోంచి ఎప్పుడైతే విడుదల పొందామో అప్పుడు అహంకారం కూడా మనం విడిచిపెట్టారు. అహంకారం ఎలా ఉందంటే ఆ రూపంలోనే, నామరూపం నామ బుద్ధిలోనే, రూప బుద్ధిలోనే అహంకారం అక్కడ చెప్తేసి కూర్చుంది. ఆ రెండు బుద్ధులు, రూప బుద్ధి నామ బుద్ధి విడిచిపెట్టేసామనుకోండి, అందులో బయటకు వచ్చేస్తుంది. ఫలానా దేహం నేను, ఫలానా మనస్సు నేను, నేను అట్టివాడిని, నేను ఇట్టివాడిని అనుకోవటం మానేయండి. మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడే ఏదో దేహంతో తాదాత్యం పొందుతున్నాం, ఏదో మనస్సుతోటి తాదాత్యం పొందుతున్నాం, ఏదో సంఘటనతో తాదాత్యం పొందుతున్నాం, అందులో ఈ విడుదల పొందాం. ఇప్పుడే జ్ఞానం కలుగుతుంది మీకు. బయట ఏదో పని చేస్తూ ఉంటావు, నువ్వేదో పనులు చేస్తూ ఉంటావు లోకంలో. మీరు లోకంలో ఏ పనులు చేసుకుంటున్నారో అదంతా డ్రీమ్ స్టఫే. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు నువ్వు ఉపకారం చేసుకోవాలనుకున్నప్పుడు, నిన్ను ఉద్ధరించుకోవాలనుకున్నప్పుడు నీ లోపల ఉన్న వస్తువును నువ్వు తెలుసుకుని చేరవలసింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవాన్, నువ్వు కానిదాన గొడవ వదిలి, నువ్వు కానిదాన గొడవలో చెడితేది మళ్ళీ వెళ్ళి అడవిలో పడిపోతావు. నువ్వు కానిదాన కూడా వదిలేయి, మన ఇల్లు అడవిలో పడిపోతావు. నువ్వు ఏది ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, కానిదాంట్లో నుంచి ఎవరికి వచ్చేస్తావు. ఇది టెక్నిక్ అది, ఇది బాగా అర్థం చేసుకోండి. నువ్వు కానిదాని గొడవలోకి వెళ్ళకు, నీ దేహం గొడవలోకి, మనసు గొడవలోకి, అహంకారం గొడవలోకి, అజ్ఞానం గొడవలోకి అందులోకి వెళ్ళకు. నువ్వు ఈశ్వర చింతన నిరంతరము, ఆత్మచింతన నిరంతరం ఈశ్వర చింతనలో ఉండు. ఈ చింతనలో ఉంటే అన్నిటిలో వాటిలో నుంచి బయటకు వచ్చేస్తావు. నిరంతరము ఆత్మను చింతిస్తున్నావునకో, ఈశ్వరుని చింతిస్తున్నావునకో, ఈ లోకవాసంలోంచి, దేహవాసంలోంచి, అన్నిటిలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు ఏదైనా పుస్తకం చదువుతున్నావునుకో, చదివినప్పుడు దాని దిష్టి ఏంటో అర్థం చేసుకో, అక్కడ చెప్పిన పాయింట్స్ ఏంటో అర్థం చేసుకో, నీకు ఆత్మజ్ఞానం కలగటానికి ఏదైనా పాయింట్ ఉందేమో చూసుకో, ఆ పాయింట్ని పట్టుకో, రాపాడించుకో, జ్ఞానం సంపాదించు. ఇక్కడ భగవాన్ చెప్పి టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఏదైతే అవునో దాన్ని ధ్యానం చెయ్యి. నువ్వు కానీ దాంట్లోంచి మానవుడు విడుదల పొందుతావు, దేహాభిమానంలోంచి విడుదల పొందుతావు, అహంభావంలోంచి విడుదల పొందుతావు, అజ్ఞానంలోంచి విడుదల పొందుతావు, ఈ ద్వైతం ద్వంద్వ బుద్ధిలోంచి, ద్వైతంలోంచి విడుదల పొందుతావు, భయంలోంచి కూడా విడుదల పొందుతావు, అన్నిటిలోంచి విడుదల పొందుతావు. నువ్వెవరో నువ్వు తెలుసుకునే వరకు, నువ్వు ఎవరుగా ఉన్నావు నీకు అనుభవంలోకి వచ్చే వరకు, కానీ దాన్ని నేను నేనని ఏ జన్మట ఆ జన్మటే నువ్వు తిరుగుతూనే ఉంటావు అలా ఫారెస్ట్లోని, అది ఒక అడవి. నువ్వు ఎవరుగా ఉన్నావో వస్తువు నీకు తెలిసే వరకు, కానీ వస్తువు నేనని నువ్వు అనుకోకుండా ఉండలేవు. ఒక ఉన్నా అలా అనుకున్నాను నువ్వు ఉండలేవు. నువ్వు నువ్వు కానిగా నువ్వు ఎవరో నువ్వు తెలుసుకునే వరకు కానీ వస్తువుతో నువ్వు తాదాత్యం పొందుతూనే ఉంటావు. ఏదో వస్తువు ఏదో ఒక రూపంతో ఏదో ఒక నామంతో తాదాత్యం పొందుతూనే ఉంటావు. అంటే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ నీకు నిగ్రహం ప్రధానం. అంటే నువ్వు పొందవలసిన ఏదైతే గమ్యం అంటే నీ గమ్యాన్ని మర్చిపోకు. ఆ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తా అంటే నీకేమవుతుందంటే నీకు అవసరమైన వాంఛలన్నీ వాటి అంతటి తగ్గిపోతాయి, రోగాలు కూడా తగ్గిపోతాయి. ఇది బాగా అర్థం చేసుకోండి. రోగాలు కూడా తగ్గిపోతాయి. నీకు మనసులో ఏదైనా నీకు రాగద్వేషాలు ఉన్నాయనుకో, మనసులో ఏదైనా నీకు ఏదైనా ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నాయనుకో, అన్నీ పోతాయి, వాటంతటే పోతాయి. ఏది నువ్వు ఏదైతే ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ మనసులోంచి, దేహంలోంచి, బుద్ధిలోంచి, ఈ గుర్రలోంచి బయటకు వచ్చేస్తావయ్యా. మనసు అనేది ఒక గుర్ర, దేహం అనేది ఒక గుర్ర, బుద్ధి అనేది ఒక గుర్ర, ఈ దేహము నేననే తలంపు ఒక గుర్ర, వీటిలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఎప్పుడు ఏదిగా ఉన్నావో దాన్ని చింతించటం వల్ల, ఒకవేళ నువ్వు కాని దాన్ని చింతిస్తూ ఉంటావు అనుకో, నువ్వు చింతించడం వల్ల కాదు. ఏదిగా ఉన్నావో దాన్ని చింతించడం వల్ల, చింతించక నువ్వు కాని దాంట్లోంచి బయటకు వస్తావు, అజ్ఞానం నుంచి విడుదల పొందుతావు. వాంఛతోటి డైరెక్ట్గా ఫేస్ చేయకండి. మీరు నీకు ఏదైనా వాసన ఉందనుకోండి, ఆ వాసన డైరెక్ట్గా ఫేస్ చేయద్దు. మీరు ఈశ్వరుని చింతించండి, ఈ వాసన విడిచిపెట్టేసి నుంచి ఇక్కడ చెప్పిన మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ బలహీనతకి ప్రాణం లేదు అసలు. దాన్ని చింతించి మీరు దానికి ప్రాణం పోస్తున్నారు. దాన్ని చింతించడం మానేయండి, ఈశ్వరుని చింతించండి. ఆ బలహీనత నుంచి మీకు తెలియకుండా బయటకు వచ్చేస్తారు, సేఫ్గా బయటకు వస్తారు. ఎలా వస్తారు? ఘర్షణగా కాకుండా సేఫ్గా బయటకు వస్తారు. మీరు తెలియకుండానే మీకు బయటకు వచ్చేస్తారు. ఆ వాసన నుంచి మీకు తెలియకుండా మీరు విడుదల పొందుతారు. అని ఈశ్వరుని చింతించక మీరు పొందవలసిన ఈశ్వరుని, ఈశ్వరుని చింతించగా 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 గత జన్మల నుంచి ఏ బలహీనతనైతే మనం తెచ్చుకున్నాము, ఆ బలహీనతలతో మీరు డైరెక్ట్గా ఫైట్ చేయవలసినటువంటి అవసరం లేదా. న్యాచురల్గా నార్మల్ నుంచి వాటి నుంచి విడుదల పొందుతావు. ఎలా విడుదల పొందుతారు అట్లండి? పాము 15 రోజులకు ఒకసారి కృషిని విడిచిపెట్టేస్తున్నారు. అది విడిచిపెట్టేప్పుడు ఏం బాధపడదు? న్యాచురల్గా మనం చక్కగా తీసో పక్కన పెడితే ఎలాగా కృషి అలాగే విడిచిపెట్టేస్తుంది. అలాగే ఈశ్వరుని చింతించగా చింతించగా మీ బలహీనతల నుంచి అలా బయటపడిపోతాం. ఏమీ అక్కర్లేదు. మీకు ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో మీరు స్నేహం చేయండి, మీరు ఆ బలహీనత నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే వస్తువు ఇక్కడ ఉన్నప్పటికీ, ఈశ్వరుడు ఇక్కడ ఉన్నప్పటికీ, రాంగ్ థింకింగ్ వల్ల, రాంగ్ హ్యాబిట్స్ వల్ల ఇక్కడ వస్తువు మనకి వ్యక్తం కావటం లేదు. దేహం నిజం, నేను దేహం నిజం నువ్వు అనుకోవచ్చు. నిజం కానిది నువ్వు నిజం అనుకున్నది నిజం అవుతావు. మనస్సు నువ్వు, మనస్సు నువ్వు నువ్వు అనుకోవచ్చు. మనస్సుతో మన పదార్థం పోయి మనస్సేనే నువ్వు అనుకోవచ్చు. అది నిజం కాదు. నువ్వు అనుకున్నట్టు మాత్రం తెలియదు నిజం కాదు. సాధన, ఇది సాధన రహస్యం. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు మీరు ప్రత్యేకంగా బలహీనతల నుంచి డైరెక్ట్గా ఫేస్ చేయకండి. బలహీనతలు మీరు డైరెక్ట్గా ఫేస్ చేస్తే మీ సాధన బలం తక్కువ ఉంటుంది, వాసన బలం ఎక్కువ ఉంటుంది. దాని చేతిలో మీరు ఓడిపోతారు. ఓడిపోయి అక్కడి నుంచి డిసప్పాయింట్ అవుతారని ఇప్పుడు వచ్చేస్తుంది. అది కాదు మీరు ఎక్కడ చేయవలసింది. ఈశ్వరుని చింతించండి. అంటే నెగిటివ్ థింకింగ్ వద్దు, పాజిటివ్ థింకింగ్ ఒకటండి. ఎవరికైనా ఒక 20 మార్కులు వచ్చాయనుకోండి, నువ్వు ఎందుకు పనికిరావు అనకూడదు. ఇంకా చదువుకో, 20 మార్కులు వచ్చినాయి, కష్టపడినా, ఇంకా బాగా చదువుకుంటే వాడు 40 మార్కులు తెచ్చుకుంటాడు. అంతేకాదు నువ్వు ఎందుకు పనికిరావుంటే తర్వాత వచ్చి పేపర్కి 20 మార్కులు కూడా రావాడు. అది ఎప్పుడు కూడా మన ఇంటి విషయాల్లో కూడా పాజిటివ్ థింకింగ్ మనం కల్టివేట్ చేయాలి, కానీ నెగిటివ్ థింకింగ్ అసలు కల్టివేట్ చేయకూడదు. నువ్వు సాధన బాగా చేస్తా, ఇంకా బాగా చేసుకోని చెప్పాలి, కానీ నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పకూడదు ఆ మనిషికి. ఆ నెగిటివ్ థింకింగ్ అని వాడు అలా చెప్తారు. అంటే నువ్వు వాసనతో డైరెక్ట్గా ఫేస్ చేసి
వాసనను చింతిస్తూ విషయాన్ని చింతిస్తూ అందులోంచి నువ్వు బయటకు రాలేదు. ఈశ్వరుని చింతించడం వల్ల, ఆత్మను చింతించడం వల్ల, నిరంతరం బ్రహ్మభావన, ఆత్మభావన, అఖండ భావన కలిగి ఉండటం వల్ల నీ పునర్జన్మలు తీసుకొచ్చే కారణాలు నీ మనసులో ఏమున్నాయో అన్నిటి నీకు తెలియకుండా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇది సాధన అక్కడ. కానీ మీలో బలహీనతను మీరు డైరెక్ట్ గా ఫేస్ చేయొచ్చు, చేర్చాలి, దాని చేతులు మీరు ఓడిపోతారు. నిరంతరమే ఈశ్వర స్మరణ అనండి, ఇంకా ఆల్వేస్ థింగ్, ఎప్పుడు నిరంతరము స్మరిస్తూ ఉండవలసింది. దీన్ని ఎంతసేపు తోమాలంటే మర్చిపోయే వరకు తోమాలి. ఈశ్వరుని ఎంతవరకు స్మరించాలంటే విషయచింతన నుంచి పూర్తిగా శేషం లేకుండా నిశ్శేషంగా విడుదల పొందే వరకు ఈశ్వరుని స్మరించవలసింది. భగవాన్ చెప్పినారు ఈ సాధన యొక్క ప్రజ్ఞ ఏమిటంటే, మీరు భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో, కర్మ మార్గంలో, ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా ఈ సాధన యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఈ శరీరమే నేను, ఈ దేహమే నేను అని, దేహమే, దేహమే ఆత్మ, దేహమే చైతన్యము, దేహమే సర్వస్వము, ఈ దేహమే నేను నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ బుద్ధిలోంచి నువ్వు బయటికి తీసుకురావటమే సాధన యొక్క ప్రయోజనం. దేహం పుట్టింది, దేహం పెరుగుతుంది, దేహం చనిపోతుంది. దేహం లేకపోతే ఎలా ఉండగలం మరి మేము? మరి అన్నిటికంటే మా దేహమే మాది ఇష్టం. మరి దేహం లేకుండా ఎలా ఉంటామని మీరు అడగవచ్చు. మరి గాఢ నిద్రలో మీరు దేహం లేకుండా ఎలా ఉంటున్నారు? గాఢ నిద్రలో మీకు దేహం ఉందా? దేహం లేదు. అప్పుడు మీరు శాంతిగా ఉన్నారా, అశాంతిగా ఉన్నారా? అది శాంతిగానే ఉన్నారు. మరి దేహం లేకుండా అక్కడ శాంతిగా ఎంచుకున్నారు? ఇట్ ఇస్ ఎ ట్రూ స్టేట్, ఇట్ ఇస్ ఎ కరెక్ట్ స్టేట్, ఇట్ ఇస్ ఎ లాయల్ స్టేట్. ఆ స్టేట్ ని మీరు జాగ్రత్తగా ఉత్తరాలు తెచ్చుకోండి. ఇదే మీకు కడతారు జన్మ. మనస్సు ఎక్కడైతే జన్మిస్తాందో దాని జన్మస్థలం చూడకుండా అది నశించదు. అది నువ్వు పాజిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే, దూడకు పచ్చగడ్డి పిలిపిస్తే నీ కూడా ఎలాగ వచ్చేస్తుందో, ఈ పాజిటివ్ థింకింగ్ ఏం చేస్తుందంటే నీకు తెలియకుండా నీ మనస్సును తీసుకెళ్లి హృదయంలో నిలబెడదు. హృదయంలో ఉంచగా, హృదయంలో మనస్సును నిలబెట్టి ఉంచగా అది నశిస్తుంది. ఆ మనస్సు నశిస్తే నువ్వు నశించు, నువ్వెవడో నీకు తెలియబడుతుంది. కంచి పరమాచార్య ప్రశ్న అడిగారు ఇలా మీటింగ్లోనే, ఏమంటే మరి మీరు ఇవాడి ఐదర్ దిస్ బాడీ నార్త్ ఇస్తున్నాయి, నీకు ఇమ్మూర్తి తెలిసేసరికి ఇవ్వని ఉపనిషత్తు చెప్తుంది అంటారు కదా, నీ దేహము కాదు, ఇంద్రియములు కాదు, ఈ మనస్సు కాదు, నువ్వు ఆత్మ, నువ్వు చైతన్యమని ఉపనిషత్తు చెప్తుంది కదా, ఈ దేహము కాదు, ఈ మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, నువ్వు ఆత్మవు, చైతన్యమును, దానికి పుట్టుకు లేదు, దానికి సాగు లేదు. అని నేను చెప్తున్నాడు కదా, అది చెప్తే ఊరుకుంటున్నారు, అది మేము కూడా అంటున్నారు కదా, ఏది ఆత్మనేమంటున్నాడు కదా. మరి ఆత్మనేమంటే ఈ గొడవ అదిగా ఉండాలి కానీ, మరి ఈ దేహం కూడా ఎందుకు, మనస్సు కూడా ఎందుకు, ఈ లోకం కూడా ఎందుకు, ఈ వాసన కూడా ఎందుకు, ఈ చావులు కూడా ఎందుకు, ఈ పుట్టుకులు కూడా ఎందుకు, ఇదంతా ఎందుకు వచ్చింది అన్నాడు ఆయన. కృష్ణ అడిగినవాడు అంటే ఆయన అన్నాడు, నువ్వు దేహం అనుకోకపోతే కర్మ ఎవడనేది ఇస్తాడు అంటే నీకు వాసన చెప్పాను. నువ్వు నిజంగా ఆత్మభావన వచ్చేసింది అనుకో, అసలు కర్మ అనుభవించేవాడు ఉండడు. నువ్వు పూర్వజన్మల్లో కర్మ చేసి వచ్చావు అంటే దేహం నువ్వు కాకపోయినా దేహము నేననే తలంపు నీకు పెట్టి ఈశ్వరుని ఈ కర్మానుభవం తీసుకొస్తున్నాడు. కానీ నీకు దేహాభిమానం పోయిందనుకో, దేహము లేని బుద్ధి పోయిందనుకో, నువ్వు ఈశ్వరుని దాటి వెళ్ళిపోతావు, లోకాన్ని దాటి వెళ్ళిపోతావు, జీవుని దాటి వెళ్ళిపోతావు, పునర్జన్మను దాటి వెళ్ళిపోతావు, మనసు చేతి దాటి వెళ్ళిపోతావు, బ్రహ్మం అయిపోతావు అయ్యా. అక్కడ కర్మ ఎక్కడ ఉంది? కర్మ లేదు, వికర్మ లేదు, అకర్మ లేదు, వండర్ఫుల్. దోణి ఓపెన్ ప్లేస్ వదిలేస్తే ఒక దెబ్బ కొడితే పడుతున్నాయి, ఇంకో రెండో దెబ్బకు పారిపోతుంది, నీకు దొరుకుతుంది ఏంటి? అదే దేహం అనే కచ్చాడికి నేను కత్తేసి ఈశ్వరుడు కొడుతున్నాడు దెబ్బలో, ఆ దేహంలోనే కచ్చాడు అని విడిపించేసుకున్నావు అనుకో. ఈశ్వరుడు కూడా, జీవుడు కూడా, లోకం కూడా, ఇదన్నిటికీ నువ్వు అభావం అయిపోతావు. చెయ్యి సాధన చెయ్యాలి. ఇప్పుడు నీకు బండిడి కర్మ ఉందనుకోండి, లేకపోతే హిమాలయ పర్వతాలు ఎంత పెద్ద అంత కర్మ ఉందనుకోండి, ఇప్పుడు అనుకోండి మాట వరకు మీరు దేహాభిమానం నుంచి బయటకు వచ్చేసారనుకోండి, ఆ కర్మ అంతా కాలిపోతుంది. అది మీరు అనుభవించక్కర్లేదు, కాలిపోతుంది, మొత్తం అంతా కాలిపోతుంది. అతిగా ఏ జ్ఞానం యొక్క వైభవం అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేను లేటువైందిలోని ఆ దేహము నేను, దేహము నేను అనుకుంటున్నావు, ఆ బుద్ధిలోంచి, ఆ భ్రమలోంచి, అదొక భ్రమ, అదొక ఇంజనీరింగ్, ఆ భ్రమలోంచి బయటపడటానికి సాధన యొక్క ప్రయోజనం. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా విడిచిపెట్టవచ్చు మన సమస్యలు. దేహంగా ఉంటే నీకు అన్ని సమస్యలే, మనసుగా ఉంటే అన్ని సమస్యలే, అహంభావంతో ఉంటాం అనుకోండి సమస్యలే, ఏదో దేహంతో మనసుతో సంఘటనతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు అనుకో, అప్పుడు అది సమస్యలే. నీ హృదయంగా ఒక నిజం ఉంది, అది నీ వది ఉన్నావు, అది ఎలా ఉందో నువ్వు కూడా ఎలా ఉంది, నీ సమస్యలే. నారాయణుడు నీ హృదయంలోనే ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడో నువ్వు ఎలా ఉండు, నీకు సమస్యలు లేదంట. నీ అహంకారానికి దేహం కావాలి, లోకం కావాలి, విషయాలు కావాలి. అంతేకాదు నారాయణకు దేహం చెడు పని లేదు, లోకం చెడు పని లేదు, విషయాలు చెడు పని లేదు. మన హిందూ మతంలో విగ్రహారాధన గురించి ఇతర మతస్థులు విమర్శిస్తారు. దానికి భగవాన్ ఏం చెప్తున్నారంటే, విగ్రహారాధన వల్ల నీ మనస్సు నెమ్మదవుతుందనుకో, నీ మనస్సు అణుగుతుందనుకో, అది నీకు అంతఃకరణ శుద్ధి కలుగుతుందనుకో, విగ్రహాన్ని ఆరాధించడం వల్ల నీకు మనస్సుకి విగ్రహం కలుగుతుందనుకో, అంతవరకు అది మంచిదే. దానికి పరమసత్యం కాదు. కానీ విగ్రహ ఆరాధన, తీర్థయాత్రలు ఇవన్నీ మహర్షుల యొక్క చూపుతో సమానం కాదు అయ్యా. ఇంకేదండి, వారిని వారు చూసుకుని ఇతరులను చూస్తారట. వారిని వారు చూసుకున్నప్పుడు ఇతరులను కూడా వారుగానే చూస్తారట. అంటే నువ్వు ఒకటో తరగతి ముందు నువ్వు ఒకటో తరగతి చెప్తున్నాడు. విగ్రహారాధన అసలు పనికిరాదని చెప్పటం లేదు. దాన్ని ప్రోత్సహిస్తూ ఎంతవరకు ప్రోత్సహించాలో ప్రోత్సహించి అదనంగా చెబుతున్నారు. అయితే నీకు మహర్షుల యొక్క చూపుతో సరికాదు. ఇంకేదంటే, ఒక పాట జ్ఞాని కళ్ళు మూసుకుంటే వాడిని వాడు చూసుకుంటూ ఉంటాడు. ఒకవాడు కళ్ళు తెరిచాడు అనుకోండి, వాళ్ళు ఉన్నది మనకు చూపిస్తామంటాడు. వారు రాజులా, లేకపోతే హిందూ మతస్తులా, లేకపోతే మహమ్మజీలయా, వారు షావుకారులా, లేకపోతే ఎవరు మమ్మల్ని, లేకపోతే శూద్రులా, అది కాదు అయ్యా. ఆ దేహం ఏ కులంలో పుట్టింది, ఏ మతంలోనే పుట్టింది కాదు. ఎవరు సమక్షంలో కూర్చున్నప్పుడు శాంతి తరంగాలు, కాంతి తరంగాలు మిమ్మల్ని ముంచి ఎత్తుతున్నాయో వాడి జ్ఞాని. వాడు ఏ కులస్తులు ఏ మతస్థులని కాదు, ఆ యూనివర్సాలిటీ. మనం ఇంట్లో వాళ్ళకి స్థానభ్రమం మన ఉదయంలో, మన ఉదయం విశాలం అవుతాను అనుకోండి, మొత్తం లోకం అంతా కూడా ఇమిడిపోతుంది హృదయం. అక్కడ ఆ స్థితికి మనకు వచ్చినప్పుడు కులమత భేదాలకి ఉండవు అసలు, కులమత భేదాలకు స్థితిలో ఉండవు అసలు, ఉండే ఉండవు. అయితే ఇటువంటి విషయాల్లో కపటం పనికిరాదని చెప్తారు భగవాన్. రమణాస్తి మీద ఒక విమర్శ ఉంది. పూర్వం బ్రాహ్మణ్స్కి ఒక పక్కన, నాన్ బ్రాహ్మణ్స్కి ఒక పక్కన భోజనం పెడుతున్నారు. మధ్యన తెర ఉంటుంది, పూర్వం ఉండేది. పూర్వం నాన్ బ్రాహ్మణ్స్కి ఒక చోట, బ్రాహ్మణ్స్కి ఒక చోట పెడుతున్నారు. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి ఏమంటే, నేను నాన్ బ్రాహ్మణ్స్ దగ్గర కూర్చుంటా అన్నాడు. బంతిలో బంతి భోజనాన్ని ఇంటికాడ నాన్ బ్రాహ్మణ్స్ ఇంటికాడ నువ్వు భోజనం చేయటం కానీ, నీ ఇంటికాడ నాన్ బ్రాహ్మణ్స్ వచ్చి భోజనం చేయటం కానీ జరుగుతాను అన్నాడు. ఏ నాన్ బ్రాహ్మణ్స్ ఇంటికాడ భోజనం చేయనండి, మా ఇంటికాడ నాన్ బ్రాహ్మణ్స్కి పెట్టండి అన్నాడు. ఇదే కపటం అన్నాడు. నీ ఇంటికాడ నువ్వు నాన్ బ్రాహ్మణ్స్ని ఇంటికాడ భోజనం చేస్తానంటే, నీ ఇంటికాడ నాన్ బ్రాహ్మణ్స్కి భోజనం తను పెడతానంటే వెళ్ళి నాన్ బ్రాహ్మణ్స్లో కూర్చోడు. నీ ఇంటికాడ బ్రాహ్మణిగా ఉండి ఇక్కడ నాన్ బ్రాహ్మణ్స్గా ఉంటామంటే ఎవరిని మోసం చేస్తావు? ఇది ఆత్మవంచన అన్నది. అంటే ఇది ఒక రకమైన ఆత్మవంచనది. ఇటువంటి కపటం వల్ల నీకు, ఇటువంటి కపటం వల్ల నీకు జ్ఞానం కలగదు. నువ్వు ఇంటికాడ ఎలా ఉంటావు, ఇక్కడ కూడా ఎలా ఉంటావు. కపటికి జ్ఞానం రాదు. అంటే వారి చూపుతో సరికాదు. ఏదో నదుల్లో స్నానాలు, విగ్రహాలను ఆరాధించడం, మనుషుల యొక్క మహాత్ముల యొక్క ఆ చూపుతో సరికాదు అయ్యా. వారి ప్రభావానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, టామ్టామ్ అక్కర్లేదు. నీ పక్కవాడికి కూడా తెలియకుండా వారి ప్రభావం నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. జ్ఞాన యొక్క వైభవం. మనం ఏదైనా దూరపాలంలో నుగ్గి తగ్గామనుకోండి, జిల్లా అంతా తెలిసిపోవాలి. మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి, ఉదాహరణకి అందరికీ తెలిసిందో లేదో చూసుకుంటూ ఉంటాం. ఏదైనా మంచి పని చేసామనుకో, దానికి టామ్టామ్ అక్కర్లేదు. రియాలిటీ నీడ్స్ నో టామ్టామ్, ట్రూత్ నీడ్స్ నో టామ్టామ్. అది రాజకీయం, నీకు టామ్టామ్ ఎందుకు? భగవంతుడు సర్వసాక్షి. ఆ టామ్టామ్ వల్ల నీకు అహం గురించి పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది. ఆ టామ్టామ్ తోటి పని లేదు. నువ్వు చేసేది నిర్మూలంగా చెయ్యి, నిశ్చలంగా చెయ్యి. జ్ఞాని వల్ల నీకు ఏదైనా సహకారం జరిగిందనుకో, ఫలానా వచ్చి నా వల్ల సహకారం జరిగిందని నువ్వు అనుకోవాలని వాడు అనుకోడు. ఇంకేది, వాడికి ఇతరులు లేరు. జ్ఞానికి ఇతరులు లేరు, అహంభావానికి ఇతరులు ఉన్నారు. కర్తృత్వ బుద్ధి లేని వాడికి ఇతరులు లేరు, కర్తృత్వ బుద్ధి ఉన్నవాడికి ఇతరులు ఉన్నారు. ఇతరులు ఉన్నప్పుడు వాడి మెప్పు కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఇతరులు లేనప్పుడు అసలు వాడు ఎవడ మెప్పు, వాడు ఎవరికి కావాలి, ఎవరికి అక్కర్లేదు. ఇతరులు ఉన్నప్పుడు వాడు గుర్తింపు కోరుతాడు, ఇతరులు లేనప్పుడు వాడు గుర్తింపు, అంతా తానైనప్పుడు ఇంకా గుర్తింపు ఏంది, గుర్తింపు తోడు పని లేదు వాడికి. ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఏది, ఎవడైతే రియలైజ్ చేసుకో, ఎవడైతే ట్రూత్ని ఎవడైతే రియలైజ్ చేశాడో వాడి ప్రభావం భక్తిని హృదయంలో మౌనంగా ప్రవేశిస్తుంది. ఆ నది వెళ్ళి సముద్రంలో ఎలా ప్రవేశిస్తుందో, ఎంత క్వాలిటీకి వెళ్ళి నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందో, ఆ భక్తుని యొక్క జ్ఞానం యొక్క అనుగ్రహం, ఆ జ్ఞానం యొక్క మౌనం, ఆ జ్ఞానం యొక్క శాంతి, ఆ భక్తుని యొక్క హృదయంలో, వాళ్ళ సమక్షంలో ఉన్న హృదయంలో వాళ్ళ యొక్క శక్తి చాలా నిర్మలంగానే పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి టామ్టామ్తో ఏం పని లేదు. మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం మీకు తెలియకపోయినా, ఆ నిజం తెలుసుకోవాలని కాన్సి మీకు లేకపోయినా, కనీసం హృదయంలో నిజం ఉందని మీరు గ్రహించడానికి మహాత్ములతో సహవాసం అవసరం. మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఉన్నా కూడా మీకు తెలియదు. ఉందని కూడా మీకు తెలియనప్పుడు మీరు సాధన ఏం చేస్తారు? కనీసం అది ఉంటే ఉందని తెలియటానికి కూడా మహాత్ముడితో సాంగత్యం మీకు అవసరం. అది హోలీ కంపెనీ, అది అవసరం. వారితో సాంగత్యం మంచిది. ప్రణానంతర జీవితంలో మీరు కైలాసానికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా ఈ సత్పురుషుడి అవకాశానికి నీచేది ఏమి ఉండదు. అంతకంటే నీచి ఇదేమి ఉంటుంది? ఇంకే సత్పురుషులు అటండి ఏ పని చేసినా మౌనంగా చేస్తారట. మీకు మౌనాన్ని ఇస్తారటండి, వారు మౌనంగా పని చేస్తారట. వైభవం చూడండి, మీకు మౌనాన్ని అనుగ్రహిస్తారటండి, వారు మౌనంగా పని చేస్తారట. సైలెంట్గా పని చేస్తారటండి, పని సైలెంట్గా చేస్తారటండి. ఇంకే వారు గుర్తింపు రక్కర్లేదు. జ్ఞానానికి గుర్తింపు అక్కర్లేదు, అజ్ఞానానికి గుర్తింపు రావాలి. అసలు జ్ఞానానికి ఇతరులేదు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు. జ్ఞానానికి ఇతరులు ఉన్నప్పుడు గుర్తింపు కోరతాడు మనిషి, జ్ఞానానికి ఇతరులే లేరు. చాలా వండర్ఫుల్ సెంటెన్స్ ఇది. బహుశా గొప్ప అందాలు ఉన్నాయి ఇందులో. మన కళ్ళు రెండు కళ్ళు సరిపోవనిపిస్తుంది ఈ వాక్యంలో ఉన్న అందాన్ని చూడటానికి. భగవాన్ అన్నారు, నేనే కనుక అజ్ఞానం అయితే నీకు బోధించడానికి నా దగ్గర ఏమి లేదు. ఆకే కనుక జ్ఞానం అంటే నేను బోధించడానికి నాకు ఇతరులు లేరు అని ఒక ఏదైనా చెప్పినా ఇంకా ఆయనే చెప్పుకున్నట్టు. గాంధీ గారు అన్నారు, గాంధీ గారి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాం మేము. ఈ దేశం బాగుపడవచ్చు బాగుపడకపోవచ్చు, ఈ సేవ చేయటం వల్ల మేము బాగుపడతా ఉన్నాడు గాంధీ. నేను దేశానికి ఏదో స్వాతంత్ర సమరంలో పాల్గొని ఏదో కృషి చేస్తున్నాం. నేను చేసి సేవలు దేశం బాగుపడవచ్చు బాగుపడకపోవచ్చు, కానీ మాకు చిత్తశుద్ధి కలుగుతుంది, ఇది మాకు ముఖ్యం అన్నాడు. మనం ఇతరులు బాగు కోరతాం, వాళ్ళు బాగుపడవచ్చు బాగుపడకపోవచ్చు. ఆ ఇతరులు బాగుపడాలనేటువంటి తలంపులో భగవంతుడు మనకు కొంత స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు, దానివల్ల మనకు కొంత చిత్తశుద్ధి కలుగుతుంది. అసలు ఇంకోటి మనం ఈ అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల, ఈ దేహాభిమానం వల్ల జీవితంలో ఉన్న మాధుర్యం మనకు తెలియదండి. కొంతమంది ఎప్పుడు చచ్చిపోదామని కనిపెట్టుకుంటారు, 30 సంవత్సరాలు వచ్చేటప్పుడు ముసలివాళ్ళు అయిపోతారు కొంతమంది. కొంతమంది 30 సంవత్సరాలు వచ్చేటప్పుడు టైర్ అయిపోయి చావు ఇప్పుడు వస్తున్నాడు బాబు మాకంటారు బాబు. మరి అప్పటి ఇంటికాడ బాధలో పుట్టింటికాడ బాధలో ఏంటో తెలియదు మనకు పాపం. 30 సంవత్సరం వచ్చేవాడికి ఏనండి మాకు చావు ఇప్పుడు వస్తున్నా అంటారు పాపం. ఆ జీవితంలో మాధుర్యం తెలియదు. ఇంకా శ్మశానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అయ్యే నువ్వు పాజిటివ్ ఆలోచించలేకపోతున్నావు. నువ్వు ఇంట్లో అందరూ మీకు విరోధులుగా ఉంటారనుకున్నా మీకు మంచిది, మీకు వైరాగ్యం కలుగుతుంది. ఆ పాజిటివ్ థింకింగ్ వాడు ఏం చేస్తాడంటే వీళ్ళు మనకు ఉపకారం చేసి పెడుతున్నారనుకుంటాడు. వాళ్ళు వాళ్ళు ఎక్కువ మీరంటే మమకారంగా ఉంటారనుకోండి, దేవుని స్మరించిన మనిషి ఇంట్లో వాళ్ళు స్మరిస్తూ ఉంటారు. మీరు మీ ఇంట్లో మీకు అందరికీ విరోధంగా ఉంటే మీరు కంగారు పడకండి, అది భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకోండి. ఏది వచ్చినా మన మంచి కోసమే, ఏది వచ్చినా మన మంచి కోసమే. మన మంచి మనకంటే ఎక్కువ భగవంతుడికి బాగా తెలుసు. భగవంతుడి కంటే మనం ప్రేమించేవాడు, అధికంగా ప్రేమించేవాడు దృష్టిలో ఎవడం లేడు. ఒకవేళ ఏదైనా జీవితంలో ఏదైనా సంఘటన జరిగినా భగవంతుడికి తెలియకుండా సంఘటన జరగటం లేదు. మా ఇంట్లో మేమంటే ఎవరికి ఇష్టం ఉండదండి అంటారు కొంతమంది. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మీతో దేవుని స్మరించుకుంటూ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదని ఇంట్లో మీరు అనుకుంటారు అనుకోండి, మీ కంగారు వస్తాం అనుకోండి, అది లోకవాసన. మాట్లాడకపోవడం ఇంకా మంచిది, మనకి ఎనర్జీ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు. ఈ బాగా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఎవరు మీతో మాట్లాడటం లేదు, మీకు కంగారు పడతాం అనుకోండి, మాట్లాడటం లేదని అంటే లోపల మీకు బలం లేదని అర్థం. లోపల మీకు బలం లేదని అర్థం. మాట్లాడితే ఏమి మాట్లాడకపోతే ఏముంటాయి అంటే మనకు సొంత బలం ఉండాలి. ఇప్పుడు అది జ్ఞాపకం ఉంచుకుని మన బలం మన సొంత బలం మనకు ఉండాలి. మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి ఆధ్యాత్మికంగా కూడా. వారికి సాంగత్యం మంచిది. జ్ఞాని వల్ల నీకు సహకారం అందుతాననుకోని ఈ పక్కన కూర్చున్న వాడు కూడా ఆ జ్ఞాని తెలియనప్పుడు అది మాట్లాడటం కూడా తక్కువగానే మాట్లాడతారు. ఇంటర్వ్యూ మౌనం అన్నిటికంటే మాటకంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉందని జ్ఞానికి తెలుసు. మాటకంటే తలంపు కంటే మౌనం ఎక్కువ శక్తి ఉంటుందనేది అది జ్ఞానికి తెలుసు. అంటే మౌనం ద్వారా మిమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. మౌనం కూడా అనుగ్రహం సంగతి నేను తెలియకపోవచ్చు, మౌనం ద్వారా కూడా జ్ఞానం అనుగ్రహిస్తూ ఉంటాడు. మౌనానికి ఉన్న శక్తి మాటకు లేదు, తలంపుకు లేదు. అంటే మీకు ఆ ఈశ్వరుడితోటి పరమేశ్వరుడితోటి అవతార పురుషులతోటి ఆ మెంటల్ కాంటాక్ట్ మానసిక అనుబంధం ముఖ్యం. అవతార పురుషులతో మానసిక అనుబంధం వల్ల మీరు కాని గంటల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు, పండుగలు పొందుతారు, మీకు స్వేచ్ఛ లభిస్తుంది, స్వాతంత్రం లభిస్తుంది, పునర్జన్మ గురించి విడుదల పొందుతారు. ఇంతవరకు మీరు ఏదైనా కష్టాలు పడ్డారనుకోండి, ఇంతవరకు ఏదైనా దుఃఖాన్ని మోల్చారనుకోండి, జ్ఞానోదయం ఉందనుకోండి, మనకి తెలియక కష్టపడడం అందరూ నేను ఏదైనా సంగతి మీకు అర్థం అవుతుంది. ఎప్పుడు జ్ఞానోదయం అయిన తర్వాత బైబుల్ ఎలా చెప్పాడంటే యేసుక్రీస్తు విషయాన్ని, మీరు జ్ఞానం కలగకముందు బండి దుఃఖం ఉందనుకోండి, జ్ఞానం ఈ లోపల వచ్చిందనుకోండి, ఆ బండి దుఃఖం బండి సుఖం కింద మారిపోతుందని చెప్పాడు బైబుల్. మీరు ఇటువంటి పరిస్థితిలో అశాంతికి గురి కావద్దు. నీ శాంతిని మీరు పోగొట్టుకో. ఎటువంటి పరిస్థితిలో కూడా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా ఉంటే గర్వం తెచ్చుకోవద్దు, ప్రతికూలంగా ఉంటే నిస్పృహ నిరాశ పొందొద్దు. అనుకూలంగా ఉంటే గర్వం తెచ్చుకోవద్దు, కానీ ప్రతికూలంగా ఉంటాయనుకోండి అవమానం కానీ నిస్పృహ కానీ నిరాశ కానీ ఉండొద్దు. వేరే ఇన్స్టల్ దళిత ఆల్సో సాధన. మిమ్మల్ని ఎవరైనా అవమానం మాట్లాడనారనుకోండి, భరించండి, దళిత కూడా సాధనలో భాగమే. అది మానసిక అనుబంధం ముఖ్యం. గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే బ్రహ్మము. గురువు అంటే శరీరం కాదు, గురువు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. మృత గురువు అంటే ఎవడో ఉండడు. గురువు చనిపోడు, చనిపోయిన గురువు అంటే ఎక్కడ ఉండడు. గురువు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మకు తాళేమండి అంటే మృత గురువు అంటూ ఉండడు. రమణ భగవాన్ అన్నారు, మీ శరీరం విడిచిపెట్టేస్తున్నారు, మరి మీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే మమ్మల్ని ఎవరు అనుగ్రహిస్తారని. అప్పుడు భగవాన్ ఏం చెప్పాడంటే, నా శరీరం ఉన్నప్పుడు కూడా నా శరీరం మిమ్మల్ని అనుగ్రహించడం లేదు. నా శరీరం ఉన్నప్పుడు ఏదైతే అనుగ్రహిస్తుందో, శరీరం పోయిన తర్వాత అది ఉంటుందో, అది అనుగ్రహిస్తూ ఉంటుంది. శరీరానికి చావు ఉంది, కానీ మిమ్మల్ని అనుగ్రహించే వస్తువుకు చావు లేదు. మిమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది, అది దాని స్వరూపమే అనుగ్రహం. నిప్పుకి వేడి అంతే సహజము, అది లోపల ఉంటే చైతన్యానికి అనుగ్రహం అంతే సహజం. అది న్యాచురల్, అన్యాచురల్ ఏం కాదు, నార్మల్లే, అబ్నార్మల్ ఏం కాదు. అది అనుగ్రహిస్తూనే ఉంటుంది మిమ్మల్ని. శరీరం ఉన్నా దాటిపోయినా అది అనుగ్రహిస్తూనే ఉంటుంది మిమ్మల్ని. అంటే భౌతిక కాయం శరీరం డిజపేర్ అయిపోయిన తర్వాత, శరీరం కూడా మరణించిన తర్వాత, శరీరం కూడా ఆ అనుగ్రహం చూశారు. అది మిమ్మల్ని మీతో ఎక్కడున్నారో, ఏ జన్మలో ఉన్నారో అది మిమ్మల్ని చూసుకుంటూ, మీతో అనుబంధం పెట్టుకుంటూ, మీ జీవితాన్ని ఎక్కడ మలుపు తిప్పాలో, ఎక్కడ ఊరేగించాలో, ఎక్కడ ముట్టికాయలు ముట్టాలో అన్ని చూసుకుని మిమ్మల్ని నిదానంలో పెడుతున్న దారిలో పెట్టేస్తుంది. మీరు ఎక్కడ ఆ సందులోనే ఈ సందులోనే తీసుకొచ్చి ఉంటే ఎన్నికి నేషనల్ హైవేలో పెట్టేస్తాడు మిమ్మల్ని గురువు. అటువంటి శరీరం కాదు, అక్కడ ఏ జన్మలో ఉన్నా, మీరు ఏ జన్మలో ఉన్నా గురువు తెలుస్తూ ఉంటుంది. అక్కడ గురువు మీద మీకు ప్రేమ లేదనుకోండి, ఆ ప్రేమ కల్పించుకున్నవాడు కూడా గురువే. అంటే గురువు మౌనంగా ఉన్నా సరిపోతుంది, దేహం ధరించున్నా సరిపోతుంది. ఒకడు అసలు మాట్లాడాలనుకోండి గురువు, దేహం ధరించుంటాడు అనుకోండి, అది కూడా సాధకులకు మంచిది. భగవాన్ ఏం చెప్తున్నారంటే, మౌనం అంటే 24 గంటలు మిమ్మల్ని నోరు మూసి కూర్చోమని కాదు. అవసరమైనప్పుడు మాట్లాడినా, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. అది మీ హృదయంలో ఉన్న సద్వస్తువుకి దారి చూపిస్తున్నాను. అంటే మౌనం అంటే అసలు అవసరమైనప్పుడు మాట్లాడకూడదు అని కాదు, మీరు అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు, కల్పించుకుని మాట్లాడొద్దని. దానివల్ల అహంభావన పెరుగుతుంది, వ్యవహారంలో ఎక్కువ కలగ చేసుకోవద్దు, దానివల్ల కూడా అహంభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది. అంటే గురువు యొక్క మౌనం, గురువు యొక్క సమక్షం వల్ల మీ మనస్సు అనగటమే కాదు, కొంచెం కొంచెం పరిశుద్ధం అవుతుంది, పవిత్రం అవుతుంది. అయితే గురువు యొక్క ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు, జ్ఞాన తరంగాలు మీ మీద వైబ్రేషన్స్ పనిచేస్తూ ఉంటాయి మీ అందరి మీదనే. దానివల్ల ఎంతవరకు మీ మైండ్ క్లీరిఫై అవ్వకుండా ఉండలేరు, నిప్పు మీద చేయేస్తే కాల్చకుండా ఉండదు. అలాగే గురువు యొక్క సమక్షంలో ఎంతో కొంత మీరు పవిత్రం అవ్వకుండా ఉండలేరు. అసలు ఇంకోటి, వ్యక్తి భావం లేకుండా మాట్లాడేప్పుడే ఇమోషనల్ వర్డ్స్ వస్తాయి. అండ్ బిహేవియర్ ఇంపర్సనల్గా ఉండాలి. మీ బిహేవియర్ ఇంపర్సనల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్ వల్ల మీ మనసు ఏదో బూట్లో పడిపోతుంది, హృదయ గుహలో పడిపోతుంది. గురువు యొక్క మౌనం అంటే గురువు చూడ అనుబంధం, గురువు యొక్క మౌనం. సంవత్సరాల తరబడి మీరు సాధనలు చేసినా, సంవత్సరాల తరబడి మీ అధ్యయనాలు చేసినా ఒక్కోసారి గురువు యొక్క మౌనం వల్ల, ఆ గురువు యొక్క సమక్షం వల్ల, ఆ సమక్షంలో ఎప్పుడు మీ హృదయంలో ఉన్న సత్యం కడుక్కుని మెరుస్తుంది అట్లా. మీరు ఆ గురువు యొక్క ప్రజెన్స్ ఎట్లా ఉంటుంది? మీరు సంవత్సరాల తరబడి అధ్యయనం చేసినా, ఎన్ని దేవాలయాల చుట్టూ తిరిగినా, ఎన్ని నదుల్లో మురిగినా, మీరు ఎన్ని ప్రాణాయామాలు చేసినా తెలియని విషయం ఒకసారి గురువు యొక్క సమక్షంలో చడుక్కుని మీకు ఆకాశంలో ఒకసారి మెరుపు ఎలా వస్తుందో, మీ హృదయంలో ఉన్నటువంటి సత్యం, మీ హృదయంలో ఉన్నటువంటి నిజం చడుక్కుని మెరుస్తుంది అట్లా. మీరు అయితే మౌనం అటండి, ఉత్కృష్టమైన భాష అటండి, సమర్థవంతమైన భాష అటండి, మీ మనసులో మార్పు తీసుకొచ్చే భాష అటండి. అంటే మీ లోపల తెలియకుండా మీకు మారు మనసు వస్తుంది. గురువు మాట్లాడక్కర్లేదు, మౌతి ఓపెన్ చేయక్కర్లేదు. అంటే మౌనంలోంచి ఆ భాష ప్రవహిస్తుంది, మీలో సైలెంట్ గా ప్రవహిస్తుంది, ఆ శక్తి ప్రవహిస్తుంది. మీరు సాధన చేసి ఏ మారు మనస్సును అయితే పొందలేరు, గురువు యొక్క సమక్షంలో ఉన్నటువంటి మారు మనస్సును మీరు పొందగలరు. అంటే మీ స్వప్రయత్నం వల్ల పొందలేనిది గురువు యొక్క సమక్షంలో మీరు పొందగలరు. వాళ్ళు గురువు యొక్క వైబ్రేషన్స్ వల్ల మీరు ఆ వస్తువును మీరు తెలుసుకోగలరు. అది మౌనం అసలైన ఉపదేశం, పరిపూర్ణమైన ఉపదేశం. గురువు యొక్క చూపు అనుగ్రహం, గురువు యొక్క మాట అనుగ్రహం, గురువు యొక్క మౌనం అనుగ్రహం. ఒక గురువు మాట్లాడతాడనుకోండి అది కూడా అనుగ్రహమే, ఒక చూస్తాడనుకోండి అది కూడా అనుగ్రహమే, మౌనం ఉందనుకోండి అది కూడా అనుగ్రహమే. అనుగ్రహ స్వరూపుడే గురువు. మౌనం మాట్లాడుతూ ఉంటుందటండి, ఆ భాష అందరికీ అర్థం కాదట్టండి. కొంచెం ఎవరు కూడా సోల్సు అడ్వాన్స్ సోల్సు మెచ్యూర్డ్ సోల్సే ఫాలో అవుతా ఉంటారట నా మౌన భాష. అది అందరికీ అర్థం అవుతట్టున్నా, అందరికీ అర్థం అవుతున్నదని గురువుకి తెలుస్తూ ఉంటుందండి. ఎంత అంతర్యాములో ఉన్నాడు గురువే, అప్పుడు మౌత్ నోరు ఓపెన్ చేస్తాడట. ఎందుకంటే మౌన భాష అందరికీ అందటం లేదు, కొంతమందికి అందుతుంది, మిగతా దిట్టను వదిలేసి ఎలాగైనా అప్పుడు మౌత్ ఓపెన్ చేస్తాడని అప్పుడు మాట వస్తుందటండి. ఆ మాట కూడా అనుగ్రహం, ఆ మాట కూడా అనుగ్రహమే. అది గ్రహించిన వాడు ధన్యుడు. ఆ మాట కూడా అనుగ్రహం, చూపు కూడా అనుగ్రహం. భగవాన్ అక్షరమాలతోడు అదే చెప్తారు, నువ్వు మౌనంగా ఉన్నా సరే, మాట మాట్లాడినా సరే, చూపు చూసినా సరే, ఏదో రకంగా నన్ను పక్వానికి తీసుకురా. జ్ఞాని చూసేటప్పుడు దయ చూస్తుంది, ఆ కళ్ళు చూడవు. జ్ఞాని చూసేటప్పుడు కళ్ళు కాదు చూసేది, లోపల ఉన్న అనుగ్రహం కరుణ, ఆ దయ చూస్తుంది. మౌనం నిరంతరం భాష సేవలు. అంటే గురువు యొక్క మౌనం వల్ల మీ హృదయంలో కొన్ని, గురువు నోటితో చెప్పక్కర్ లేకుండానే మీ హృదయంలోంచి కొన్ని సందేశాలు మీకు రావచ్చు. నోటితో మాట్లాడక్కర్లేదు, మీ హృదయంలోంచే కొన్ని విషయాలు మీకు స్ఫురిస్తూ ఉండవచ్చు. దానికి ఏది ప్రభావం? గురువు యొక్క మౌనం యొక్క ప్రభావం. అంటే జీవితం మటుకు బిహేవియర్ మన ప్రవర్తన మటుకు ఇంప్రెషనల్గా ఉండాలి. ఒకసారి రమణ భగవాన్ అడిగారు, మాట్లాడితే మీ గురించి నేను తిరుమలకి వచ్చా ఉన్నారు, మరి నేను ఎవరి గురించి వచ్చాన్నాడు. ఆయన సంతోషించలేదు ఈ వాక్యానికి. మనం అయితే సంతోషిస్తాం, ఏం చేద్దాం, లోపల ఉన్నది అజ్ఞానం. ఆయన ఏమన్నారంటే, నా గురించి మీరు రావటం అంటే నన్ను అరుణాచలం ఎవడైతే తీసుకొచ్చాడో వాడే మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు. ఎవడు అనుగ్రహంలో నాకు జ్ఞానం కలిగింది, వాడు అనుగ్రహం వల్లే నీకు జ్ఞానం కలుగుతుంది. ఉన్నవాడు ఒక్కడే, అది ఇంపర్సనల్. ఈశ్వరుడు ఒక్కడే శక్తివంతుడు, అంతర్యామి, అంతర్హృదయాల్లో ఉన్నాడు, సర్వసాక్షి, పని చేస్తున్నాడు. కానీ మరి చేస్తున్నాడు, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి పనిచేస్తున్నాడు. ఆ మనలాగా వాడు చేయట్లేదు, మౌనంగా పనిచేస్తున్నాడు. ఆయన పనేదో ఆయన తోచిపోతున్నాడు. ఆ దేహాన్ని యొక్క ప్రారంభాన్ని బట్టి ఎక్కడైతే ఆ దేహానికి మలుపు తిప్పాలో పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పర్యవర్తన సంభాషణ అంతా దేవుడు ఉన్నాడు. ఇంకా ఈ సమావేశాలకి, సత్సంగాలకి, ప్రవచనాలకి వెళ్తే ఎందుకని భర్త భార్యతో అన్నాడు. నువ్వు ప్రవచనాలకు వెళ్తున్నావు, దేవుడు అంతటా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు అన్నాడు. ఎవరితోటి? భార్యతోటి. అప్పుడు భార్య ఏముందంటే, దేవుడు మీరు అన్నమాట నిజమే, కానీ దేవుడు మటుకు మీరు లేదు. ఇది జ్ఞానం. ఆ భార్య నోటంటే మాట ఎలా వచ్చిందో చూడండి. అంతటా దేవుడు ఉన్నాడు, నా లోపల కూడా ఉన్నాడు అన్నాడు. ఈ భార్య ఏమన్నంటే, మీ లోపల దేవుడు ఉన్నాడు కానీ దేవుడు మటుకి మీరు లేరు. దేవుడు మీ లోపల ఎలా ఉన్నాడో అలాగే మీరు దేవుళ్ళు ఉండగలిగితే ప్రవచనాలకు వెళ్ళక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మిమ్మల్ని చూస్తేనే మాకు జ్ఞానం వచ్చేస్తుందన్న భార్య. ఇంకా వాండరింగ్ అక్కర్లేదు అన్నమాట. మీలో దేవుడు ఎలా ఉన్నాడో అలాగే మీరు ఆ దేవుళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా మాకు వాండరింగ్ ఎందుకు? ఈ బస్ ఛార్జీలు కూడా దండుగా. అసలు మిమ్మల్ని చూస్తాంటేనే మాకు జ్ఞానం వచ్చేస్తుంది. మీరు ఒక్కరి జ్ఞానం సంపాదిస్తే ఎంతో మందికి పంచిపెట్టచ్చు. మీరు పంచిపెట్టి కలిగి మీకు పెరుగుతుంది కానీ తరగదు. డబ్బు పంచిపెడతంటే తరగచ్చు మనకి, కానీ జ్ఞానం పంచిపెడతంటే పెరుగుతుంది తరగదు. అదే భగవాన్ చెప్పాడు, మీరు లోకానికి ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నారనుకోండి, ముందు జ్ఞానం సంపాదించండి. ఎవరి వల్ల కాని విషయం కూడా మీ ఉపాధి ద్వారా లోకానికి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. నచింగులోంచి ఏం కాదు, సంచింగులోంచి వస్తుంది. అని మీరు జ్ఞానాన్ని సంపాదిస్తే మీ ద్వారా లోకం ఎంతో కొంత ఉద్ధరింపబడుతుంది. మీతో జ్ఞానం లేనప్పుడు ఎవరిని ఉద్ధరిస్తారు? తనకే తింటానికి అన్నం లేనప్పుడు అన్నసత్రం ఎవరు పెట్టగలడు? మీకే శాంతి లేనప్పుడు మీరెవరికి శాంతిని ఇస్తారు? మీకే జ్ఞానం లేనప్పుడు మీరెవరికి జ్ఞానం ఇస్తారు? మీకే కుదురు లేనప్పుడు మీరెవరికి కుదిరిస్తారు? అసలు మనమే కుదురు లేకుండా ఉన్నాం అనుకున్నప్పుడు ఎవరో వచ్చారనుకుని ఆడితే కుదిరి మనకున్న అశాంతి పంచి పెడతాం వాళ్ళకు. మనమే అశాంతి ఉంటే మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి శాంతి ఎలా చేస్తామని పంచిపెడితే మన అశాంతిని పంచిపెడతాం వాళ్ళకి. మీ మనసుకి నెమ్మది లేదనుకోండి, ఎవరైనా మీ దగ్గరికి వస్తే నన్ను వాడి మనసుకి నెమ్మది మీరు ఎలా ఇస్తారు? మీకే లేనప్పుడు మీ జ్ఞాపకం పెట్టుకోండి, కృష్ణుడి చేతిలో మాయ ఉంది కానీ మాయ చేతిలో కృష్ణుడు లేడు. అంటే కృష్ణుడి పాదాలను ఆశ్రయిస్తే మాయ మనకు దారిస్తుంది.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ.
వారు చేస్తారు చేయరు, వారిని భక్తి విడిచిపెట్టొద్దు, నువ్వు చేయలేమైనా భక్తి విడిచిపెట్టొద్దు, ఒక చేస్తే పొంగిపోవద్దు. వారు చేస్తారు చేయరు ఆ విషయం వారికి విడిచిపెట్టాయి, కానీ ఈశ్వరుడి పాదాలు నువ్వు ఆశ్రయించి అలాంటి సమానంగా ఉండు, ఎచ్చు దగ్గరగా ఉండొద్దు. వారు చేస్తారు చేయరు, వారు మాట్లాడతారు లేదా మాట్లాడరు, అది నువ్వు మటుకి నువ్వు ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టకు. వారు ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో ఎలా చేయాలో వారు చూసుకుంటారు, నీకంటే తెలియగలవారే వారు, నీకంటే శక్తివంతులే, నీకంటే జ్ఞానులే వారు. అంటే వారు చేస్తారు చేయరు ఆ విషయం వారు విడిచిపెట్టే, నీ చేతిలో ఉన్న పని నువ్వు శ్రద్ధగా చేసుకో, నీ చేతిలో ఉన్న పని విషయంలో అశ్రద్ధ పనికి రాదు. నేను ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకుండా, ఆ పాదాల మీద భక్తి విడిచిపెట్టకుండా, అలా విశ్వాసంగా కనుక ఈశ్వరుడు పట్ల నేను విశ్వాసంగానే ఉంటే ఆ లోపలికి ఎక్కడికి ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడికి మేము లాక్కుపోతాడు, బలవంతం చేయటికి లాక్కుపోతాడు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఆయన లాక్కెడికి ఎంత దూరంగా తీసుకుపోగలడు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శాంతి.